శంకరాచార్యుల వారు
ఈ జగత్ అంతా కూడా స్వప్నంతోటి సమానము అని ఆచార్యుల వారు చెబుతున్నారు. అయ్యా ఆచార్యుల వారు స్వప్నంతో సమానమైన చెబుతున్నారు జగత్తుని. జగత్ అంటే మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి లోకం, పంచభూతాలతో గాలి, నిప్పు, నీరు, ఆకాశము, మట్టి, పంచభూతాలతో ఈ లోకం తయారైంది. పంచభూతాలతో శరీరం తయారైంది. ఇది పంచభూతాలతో తయారైనట్టు మీరు శవం కాలుతా అంటే చూసినప్పుడు తెలుస్తుంది. నీరు నీరు కింద కాడిపోతాం, గాలి గాలిలో కలిసిపోతుంది, మట్టి మట్టిలో కలిసిపోతుంది, దేనికది ఇండిపోతాం. ఈ లోకం కూడా పంచభూతాలతో తయారు. ఆచార్యుల వారు ఇంకా చాలా మెరుగు. ఆచార్యుల గారు గురువు గురువు గారు ఒకే ఉన్నారు. ఆచార్యుల వారి గురువు గారేమో గోవిందపాదుడు, గోవిందపాదుడు గురువు గారు గౌడపాదుడు. ఆ గౌడపాదుడు బదరీలో ఉండేవారని ఆయన ఏమన్నారంటే స్వప్నం ఏంటి అసలు లేనిదానికి స్వప్నమే అసలు లేనే లేదండి. లోకం ఉండేది స్వప్నం కథ అంటున్నారు ఆచార్యుల వారు. అసలు లేనే లేదంటున్నారు ఆయన గౌడపాదుడు. గౌడపాదుడు చెప్పిందంటే కుందేటి కొమ్మ, కుందేటి కొమ్మ అసలు ఉండదు. కుందేరి కొమ్మ ఎంత అబద్ధం, ఈ ప్రపంచం కూడా అంతే అబద్ధం. కుందేటి కొమ్ము లావుగా ఉంటారు, సన్నంగా ఉంటారు, కొమ్ము ఉంటాయి కదా. అలాగే స్వప్నం కాదు ఏదిగా అసలు లేదని తెలియదు, అసలు లేదన్నారు. గౌడపాదుడు మీరు ఎవరైనా ఆశ్చర్యించవచ్చు, డ్రీమ్లెస్ స్లీప్ లో మనం నిద్ర గాఢ నిద్రలో మీకు జగత్త లేదు. మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు మీరు గాఢ నిద్రలో ఉన్నారనుకోండి, మీకు గాఢ నిద్రలో జగత్త లేదు. గాఢ నిద్రలో మీకు జగత్త ఎక్కడ ఉండొచ్చు? మీ అనుగుణం చెప్పండి. మీకు అలా ప్రపంచం విషయం ఏదైనా చావు గొడవ కానీ, పుట్టుకు గొడవ కానీ, మీ శరీరం గొడవ కానీ, జగత్త గొడవ కానీ, మీ గాఢ నిద్రలో ఉండదు. డ్రీమ్లెస్ స్లీప్ లో మీరు స్వప్నాలు లేని నిద్రలో స్వప్నాల యొక్క ప్రయోజనం ఏమి లేదనుకోకుండా మీరు మనలో ఉన్న బలహీనతలు స్వప్నంలో తెలుస్తూ ఉంటాయి. మనకి మంచి స్వప్నాలలో కూడా ప్రయోజనం ఉంది. నేను స్వప్నాలకు ఏం ప్రయోజనం లేదని అనుకోకండి, కానీ అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. కానీ మన బలహీనతలు తెలియదు. అర్థంలో మన ముఖం చూసుకున్నప్పుడు మన ముఖంలో ఏమైనా మచ్చలు ఉన్నాయా, లేకపోతే నిదానంగా ఉందా, సరిగ్గా ఉందా లేదని మన ముఖాన్ని చూసుకోవడం కోసం అర్థం ఎలా చూసుకుంటున్నాం. ఈ రాత్రులు వచ్చే స్వప్నాల విషయంలో మీ అంతఃకరణ ఏముందో మీకు తెలుస్తాను. ఇప్పుడు గాఢ నిద్రలో మీకు జగత్త లేదు, ఇది కూడా ఒక తలంతే, అసలు ఏమిటి జగత్త అంటూ లేదని గౌడపాదులు చెప్తారు. అసలు గౌడపాదుల సిద్ధాంతం ప్రకారం మనం పుట్టలేదని, ఇది కూడా ఇలా కూర్చుని మాట్లాడుకోవడం కూడా అబద్ధం ఉన్నారు. మనం పుట్టడం అబద్ధం ఉన్నారు. ఏంటంటే మనం ఇలా పుట్టాము మాట్లాడుకుంటున్నాం, ఇవన్నీ చెప్తున్నాను, ఇదంతా అబద్ధం అంటే ఎలా కూరుతుంది అని. అసలు మంచివాళ్ళు మంచివాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు అన్నారు గౌడపాదు. తెలివితక్కువాడని, తెలివైన వాడిని, మంచివాడిని, చెడ్డవాడిని అన్ని అనుకుని మన మనసులో ఉన్నది అన్ని. అంటే ఏంటి నువ్వు జన్మించావంటే ఎవరు జన్మించారు? శరీరం జన్మించింది. శరీరం ఒక కాదు, శరీరం మరణిస్తుంది. శరీరం ఒక కాదు, జన్మించిన దానికి వికారం ఉంటుంది, జన్మ లేని దానికి వికారం. శరీరం జన్మించిన అనుకో ఎన్ని వికారాలు చెందుతుంది శరీరం? జన్మించిన ప్రతి వస్తువు కూడా వికారం. మనం అందరం దేవుణ్ణి ప్రార్థించి 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 శుభాన్ని కోరుకుంటున్నాం. కానీ శుభాన్ని ఎవరైతే కోరుకుంటున్నాడో అది అనేక వాడితో వద్దన్న అశుభం కూడా వస్తుంది. శుభాన్ని కోరుకోవచ్చు, కానీ నీ ఓడి ఎంప్లాయిడ్ అది, అది ఎంప్లాయిడ్. ఏది ఎంప్లాయిడ్ అశుభం కూడా కూడా వస్తుంది, అందులో కలిసే ఉంటుంది. మనకి తెలియదు శుభాన్ని కోరుకున్నాడు ప్రతి వాడికి అశుభం కూడా వస్తుంది అనుకునే కోరుకోవాలి. కానీ మీరు కోరుకునేది అశుభం కూడా ఉండదు, శుభం వస్తుంది అనుకుంటాడు. దానివల్ల మనిషి కూడా నేడొచ్చినట్టు శుభం వెనకాల అశుభం కూడా వస్తుంది. అందరూ మనం కోరుకునేది ఏంటి? శుభాన్ని కోరుకుంటున్నాం. కోరుకోవచ్చు, కోరుకోవడం తప్పని కాదు, అశుభం కూడా దాని వెంటే వస్తుంది. అంటే ఇక్కడ ఆచార్యుల వారికి చెప్పింది ఏంటంటే జాగ్రత్త యొక్క వ్యవహారం అంతా కూడా స్వప్నంతో సమానం అని చెబుతున్నారు. అయితే జాగ్రత్త వ్యవహారమే స్వప్నంతో సమానం. మనం మరణించడం కూడా స్వప్నంలో ఉంటాం. మన శరీరం మరణిస్తుంది కదా ఏదో రోజున, అది కూడా స్వప్నంలో ఉంటాం. ఈ శరీరం పడిపోయిన తర్వాత కొత్త శరీరం ఒకటి వస్తుంది, అది కూడా స్వప్నం. నేను ఆచార్యుల వారు సిద్ధాంతం గౌడపాదులు అయితే అసలు లేనే లేదన్నారు. పుట్టికే లేదని గౌడపాదులు చెబుతాను ఇంకా చాలు ఏంటి? అసలు శరీరం అసలు లేనే లేదన్నారు. అది శరీరం కూడా తలంపే అన్నారు. ఇంకేదండి, మనకు తలంపులు రాకముందు శరీరం కూడా లేదు. మీ శరీరం అంటే మీకు తలంపు వచ్చాక ఇష్టం, తలంపు రాకముందు మీ శరీరం దృష్టి కూడా మీకు లేదు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఎంతో కొంత మనకు భక్తి ఉంది కదా అని అనుకుంటున్నారు. అయితే కానీ మీ తలంపులలో మీకున్న ప్రాపంచిక తలంపుల కంటే, లోకానికి సంబంధించిన తలంపుల కంటే, భక్తి తలంపు మీకు కంటే బలంగా ఉందో లేదో చూసుకోవాలి. ఇందులో చిన్న సీక్రెట్ ఉంటుంది. అనేక తలంపులు ఉన్నాయి, అనేక వాసనలు ఉన్నాయి. అన్ని వాసనలతో పాటు భగవంతుడి పట్ల భక్తి కూడా మీకు ఉంది. అది కూడా భక్తి కూడా ఒక వాసన. ప్రాపంచిక తలంపులతో పాటు ఆ వాసన కూడా మీకు ఉంది, ఈ భక్తి వాసన కూడా ఉంది. మీరు ఇక్కడ గంటసేపు ధ్యానం చేస్తారనుకోండి, 2 గంటల సేపు ధ్యానం చేస్తారనుకోండి, కొంతమంది చేయలేకపోతున్నారు అనుకోండి, ఎక్కువ కారణం అనుకున్నా మాట్లాడు. చేయలేకపోవడానికి కారణం వాసన లోపల ఎక్కువంటే ధ్యానం చేయలేదు. మీరు వాసన బలం ఎక్కువగా ఉందనుకోండి, ధ్యానం చేయలేరు. ఒక 10 నిమిషాలు కూడా ప్రశాంతంగా మీరు కూర్చోరు. లోపల సంస్కారాలు, ఈ వాసనలు, తలంపులు మనలో ఎక్కువగా ఉంటే మనం ధ్యానం చేయడానికి ప్రశాంతంగా కూర్చున్నామో ఆ వ్యవస్థలో కూర్చొని ఈ శరీరాన్ని కుదిరిగా కూర్చొని లోపల ఉన్న సంస్కారాలు, లోపల ఉన్న వాసనలు, లోపల ఉన్న తలంపులు అవి క్షయం అయ్యే వరకు మీరు ధ్యానం చేయలేరు. వాసన క్షయం అయ్యే వరకు, తలంపులు క్షయం అయ్యే వరకు, సంస్కారాల క్షయం వరకు ధ్యానం చేయలేరు. ఈ ధ్యానానికి ఏం అడ్డొస్తున్నాయి? ఏ మన ధ్యానానికి అడ్డొస్తుంది? మరి ధ్యానం చేయకపోతే ఎలా తగ్గుతాయండి అని మీరు అడగచ్చు. ధ్యానం చేస్తూ కష్టమే చేయటం, కానీ చదివిపోయేసాడు అది కూడా చెయ్యాలి, ధ్యానం కూడా చేయాలి. ధ్యానం చేయటం వల్ల లాభం ఏంటంటే కనబడతాం. మన శరీరానికి ఆహారం లేకపోతే ఎలా చిక్కుతుందో అదే మీరు ధ్యానం చేయటం వల్ల ఏమవుతుందంటే మీ లోపల ఉన్న సంస్కారాలు, రాబోయే జన్మకు తయారుగా ఉన్న సంస్కారాలు, ఈ వాసనలు కొంచెం సన్నగిలిపోతాయి, బాగా చిక్కిపోతాయి. అవి చిక్కిపోతే మీకు ధ్యానం యొక్క శక్తి పెరుగుతుంది. మనకు వాసనా బలం తగ్గాలి, సంస్కార బలం తగ్గాలి, తలంపుల బలం తగ్గాలి, ధ్యాన బలం తగ్గాలి. మనం ఏం చేస్తున్నాం, శరీర బలం బాగా పెరుగుతుందా లేదో చూసుకుంటున్నాం, కానీ ధ్యాన బలం పెరుగుతుందా లేదో చూసుకోవడం. శరీర బలం మంచిదే, కానీ శరీర బలం కంటే ధ్యాన బలం. శరీరం ఎంత బలంగా ఉన్నప్పటికీ శ్మశానం కూడా శరీరం యొక్క చరిత్ర ముగిసిపోతుంది. శరీరం చాలా అందమైన శరీరం అనుకోండి మీకు, లేదా మంచి ఆరోగ్యమైన శరీరం ఉందనుకోండి, మంచిదే, కానీ శ్మశానంతో ఆ శరీరగతమైన చరిత్ర కంప్లీట్ గా ముగిసిపోతుంది. ది ఎండ్. అయితే ధ్యాన బలం పెరగటం వల్ల ఈ ప్రాపంచిక వాసనలు ఏ ఉన్నాయో అవి సన్నగిలుతూ ఉంటాయి. మనం లోకంలోకి వచ్చినటువంటి ప్రయోజనం అదే. అసలు గత జన్మ నుంచి మనం మోసుకొచ్చినటువంటి మన భూదాన్ని వేసుకొచ్చినటువంటి వాసనలు సన్నగలిగేటే మనం చేయవలసిన ప్రధాన కర్తవ్యం మొదటి పని, మధ్య పని, చివరి పని కూడా అది. అంచేత కృష్ణుడు గీతలో మాట ఏం చెప్పాడంటే, నువ్వు మరణించే టైంలో ఇంకో శకంకో రెండు శకంలకో రెండు నిమిషాలకు నీ ప్రాణం పోతుంది అనుకోండి, అదే తలంపు అయితే నీకు బలంగా పనిచేస్తుందో అంటే మన హృదయంలో తలంపులు ఉంటాయి. శక్తి స్థానమేమో శిరస్సు, మన హృదయమేమో ఆత్మస్థానం. అంటే ఏమిటి, భగవంతుడి హృదయ నివాసం. ఇక్కడ తలంపులన్నీ హృదయంలో ఉంటాయి. ఒక తలంపు తర్వాత ఒక తలం తర్వాత ఒక తలం తర్వాత బ్రెయిన్ లోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాగ వస్తే మరణించేటప్పుడు కూడా అలాగ వస్తాయి. అయితే మరణించేటప్పుడు భగవంతుడు చెప్పిన సీక్రెట్ ఏంటంటే బాగా జ్ఞాపకించుకోండి. ఇప్పుడు మనం చెప్పుకునే మాటలు కూడా గాలిలో మాట్లాడి మీరు అనుకోండి, పెర్ఫెక్ట్ సైలెన్స్, మూటికి నూరు పడే, ఇది కూడా సైలెన్సే. భగవంతుడు ఏం చెప్పాడంటే, మరణించే టైంలో, శరీరం యాత్ర ముగిసే టైంలో నీకు అనేక వాసనలు ఉన్నాయి, తలంపులు ఉన్నాయి. ఎన్ని తలంపులు ఉన్నప్పటికీ, ఎన్ని వాసనలు ఉన్నప్పటికీ ఏం సుఖం లేదు. అంటే నీకున్న తలంపుల్లో, నీకున్న వాసనలో, నీకున్న సంస్కారాల్లో ఏ సంస్కారం అయితే బలంగా ఉందో, ఏ తలంపు అయితే బలంగా ఉందో, ఏ వాసన అయితే బలంగా ఉందో, అదే సరిగ్గా నెదర్లోకి వచ్చి కూర్చుంటుంది, మనసులోకి వచ్చి కూర్చుంటుంది. అదే నీ తర్వాత వచ్చి జన్మ నిర్ణయం చేస్తుంది, ఇందులో నాకు పక్షపాతం ఏమి చేస్తుమని భగవంతుడు చెబుతున్నాడు. ఇది పెరఫెక్ట్ సమస్య. ఆ మేలు ఏం నెపయకు, కానీ దేవుడికి కనుక పక్షపాతం ఉంటే దేవుడు అవుతాడా, దేవుడు అవుతాడు. అంటే భగవంతుడు చెప్పే విషయం ఏంటంటే, ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, ఇది మన విషయం. అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఎంతో కొంత భక్తి ఉంది, ఈ వాసనలన్నీ మరణించే టైంలో వస్తున్నాయనుకుంటున్నాం, రావు. లోక వాసనలు మనం బలంగా ఉన్నాయి, భక్తి బీజాలు ఉన్నాయి, కానీ మరణించే టైంలో మటుకి ఈ సన్నంగా ఉన్న బలహీనంగా ఈ వాసనలన్నీ పడిపోతాయి. ఈ భక్తి భావం లేని భక్తి సంబంధించిన వాసనలు పడిపోతాయి. ఏ ప్రాపంచిక తలంపు మనలో బలంగా ఉందో అదే వచ్చి కూర్చుంటుంది. అది తర్వాత రాబోయే జన్మ తర్వాత శరీరం తయారు చేస్తుంది. ఎలా తయారు చేస్తుందంటే, మీరు కాళ్ళు రెండు కాళ్ళు ఒకసారి ఎత్తుతారు, ఎవరైనా రెండు కాళ్ళు ఒకసారి ఎత్తే కిందకి పోతారు. కానీ మీరు నడిచేటప్పుడు రెండు కాళ్ళు ఎవరైనా ఎత్తుతారు ఒకసారి, రోడ్డు మీద నడిచేటప్పుడు రెండు కాళ్ళు ఒకసారి ఎత్తుతారు, రెండు కాళ్ళు ఒకసారి ఎత్తే బోర పడతాం. ముందు ఏం చేస్తాం, ఒక కాలు ఎత్తుతాం, ఒక కాలు ఎదరేసాక వెనకాల తీస్తాం, ఒక కాలు ఎదరేస్తాం అప్పుడు వెనకాల తీస్తాం. ఈ తలంపు కూడా ఏం చేస్తుంది, రాబోయే శరీరాన్ని మరణించే టైం ముందు రెడీ చేసుకుంటుంది. ఎటువంటి శరీరం మనకు బాగుంటుంది, ఆ తలంపు రెడీ చేసుకున్న తర్వాతే ఈ శరీరాన్ని తీసుకోవాలి అని మెటీరియల్ సిద్ధం చేస్తుంది, ఊహిస్తున్నా అనమాట. ఇప్పుడు మన రమణ కేంద్రం ఉందనుకోండి, ఇది ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే కట్టే ముందు ఊహించి కడతాం. మన మనసులో ఊహ రాకుండా రమణ కేంద్రం అయిపోతే గాలికి అయిపోతలేదు. మన మనసులోకి ముందు ఊహ వచ్చింది, దాని ఎత్తు ఉండాలి, పొడిగి ఎంత ఉండాలి, వెలుపు ఎంత ఉండాలి, దానికి అంతరం అవుతుంది, దాని కాస్టింగ్ ఎంత, దాని ఎస్టిమేటింగ్ ఎంత, ఎంత మనసులో ప్రిపేర్ అయ్యి ఎక్కడ మాట్లాడేస్తాం. అదేవిధంగా రాబోయే శరీరం కూడా ముందు మైండ్ ప్రిపేర్ చేస్తుంది, ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, ఎటువంటి వాసన మనం నెరవేర్చుకోవాలి, ఏ రకంగా ఉండాలి, లేదా చదువుకోవాలా, బాగా ధనవంతులు అవ్వాలా, లేకపోతే ఏం చేయాలి, మనకున్న వాసనలు ఏమిటి, ఎవరింటికి వాసనలు ఏమి ఉంటాయి కదా, 90 మందికి 90 రకాలుగా ఉంటాయి, అన్ని జీవలక్షణాలే. ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంది ముందు, గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకుని అంతా రెడీ అయిన తర్వాతే అప్పుడు శరీరాన్ని ఉంచుతారు. అంటే రాబోయే శరీరం 2 ఏళ్ళు పట్టవచ్చు, 3 ఏళ్ళు పట్టవచ్చు, 4 ఏళ్ళు పట్టవచ్చు. మీరు పరీక్ష రాసిన రోజుని మీకు మార్పు చెప్పారు, 4 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, రిజల్ట్ వచ్చాడు, పరీక్ష రాసిందే ఖాయం, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, 3 నెలలకు రావచ్చు, 4 నెలలకు రావచ్చు, అప్పుడు మీకు బుర్ర బాగున్నా కానీ మార్పులు ఎక్కువ, మీరు పరీక్ష రోజున ఎంత రాస్తే అంతే వస్తాడు మార్పు. అంటే మరణించే రోజున స్టాండర్డ్ భగవంతుడు చెప్పింది కొంతమంది ఏమనుకున్నారంటే ఇది చాలా సూక్ష్మంగా తీసుకుంటున్నారు. తేలిగ్గా ఎందుకు తీసుకున్నారంటే, భక్తిభావం మనలో తక్కువ ఉండి, మనలో జ్ఞానం లేక, మనలో భక్తి లేక, ఆ భక్తికి సంబంధించిన సంస్కారాలకు భగవంతుడు చెప్పిన మాటలని అబద్ధం అనిపిస్తుంది. భగవంతుడు చెప్పిన మాటలని ఎందుకు అబద్ధాలని కనిపిస్తుందంటే మన హృదయంలో పాపం ఉంటాం. ఇది ఒకటే గుర్తుంచుకోండి, భగవంతుడు చెప్పిన మాటలు మీ మనసు అంగీకరించకపోతే మనసులో పాపం ఉందన్నారు. ఇంకా ఒక ఇంటికి మీరు సలహా కలక్కర్లేదు, ఏ జడ్జి గారినో ఎవరినో సలహా కలగదు, మీరు కోర్టు కలక్కర్లేదు. మీకు భగవంతుడు చెప్పిన మాటలు మీకు నమ్మకం కలగకపోతే, విశ్వాసం కలగకపోతే మన హృదయంలో దోషం ఉందని అర్థం, బలహీనతలు ఉన్నాయని అర్థం, మన మనసు ఏదో రోగం ఉందని అర్థం. మన చుట్టాలకు ఇచ్చేవిడు, మన బంధువులకు ఇచ్చేవిడు, మన స్నేహితులకు ఇచ్చేవిడు, మన పరిసర వాళ్ళకి ఇచ్చేవిడు, మన భగవంతుడికి ఇవ్వటం. కారణం ఏంటి, ఇదే ఆచి, ఇదే మార్పు.
శంకరాచార్యుల వారి లోకం మాయ మాయ అంటే అందరు ఆశ్చర్యస్తారు, ఏమిటంటే మాయని ఎందుకంటున్నారు. ఇంకేదంటే నా కూడా ఉండేవాడు ఈ జన్మలో ఉన్న బంధువులందరూ మారిపోవచ్చు, ఈ జన్మలో ఉన్న స్నేహితులందరూ మారిపోవచ్చు, ఈ జన్మలో ఉన్న నా పరిసరాలన్నీ మారిపోవచ్చు, కానీ నాకు కూడా నాకు జ్ఞానం కలిగే వరకు నాకు తోడుగా, నాకు మేడగా, నాకు సన్నిహితుడిగా, నా సహచరుడిగా, నా శ్రేయస్సు కోరుతూ జన్మ జన్మలకి నా జ్ఞానం కలిగే వరకు నా కూడా వచ్చేవాడు భగవంతుడు ఒక్కడే. ఇదే మర్చిపోతున్నాను, నా కూడా వచ్చాడు భగవంతుడు ఒక్కడే. బంధువులు మారిపోతారు, స్నేహితులు మారిపోతారు, పరిసరాలు మారిపోతాయి, ఇళ్ళు మారిపోతాయి, రూపాలు మారిపోతాయి. స్త్రీలు పురుషులు అవ్వచ్చు, పురుషులు స్త్రీలు అవ్వచ్చు, మనుషులు జంతువులు అవ్వచ్చు, జంతువులు మనుషులు అవ్వచ్చు, మనుషులు దేవతలకు వెళ్ళవచ్చు. ఇదంతా అనిత్యం కాబట్టి, ఇదంతా స్వప్నం తెలియదు కాబట్టి అబద్ధానికి మొదలొచ్చేవరండి, అబద్ధానికి మొదలొచ్చేవరండి. అబద్ధానికి మొదలొడి చివరి ఉంటుంది అంటే అసలు అబద్ధానికి మొదలవుతుంది చివరి ఉండదు అంటే ఎన్ని రకాలుగా మారిపోవచ్చు. ఈ హోమన్స్ కూడా మామూలుగా జంతువులు అవ్వచ్చు. ఇప్పుడు మనందరం మళ్ళీ జన్మలు జంతువులు అవ్వచ్చు. ఇప్పుడు జంతువులు ఉండే మళ్ళీ మనుషులకి రావచ్చు, మళ్ళీ మనుషుల్లో కొంతమంది దేవతలు అవ్వచ్చు, మళ్ళీ దేవతలు మనుషుల్లోకి రావచ్చు. నిజం తెలుసుకునే వరకు, సత్యాన్ని తెలుసుకునే వరకు మనం ఇలా ప్రయాణాలు చేస్తూ ఉండవలసింది. అయితే ఇన్ని ప్రయాణాల్లో కూడా జంతు జన్మ ఎత్తినప్పటికీ, మానవ జన్మ ఎత్తినప్పటికీ, స్వర్గలోకంలోకి వెళ్ళినప్పటికీ మన కూడా ఉండేవాడు దేవుడు ఈశ్వరుడు ఒక్కడే. అది ఒకటి మనం. అయితే మన కూడా ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్న ప్రేమ కూడా మనకి ఈశ్వరుడు మీద లేదు కాబట్టి ఇదంతా మాయ అంటున్నారు ఆచార్యులు. కనీసం ఎవరు మన శ్రేయస్సు కోరుతున్నారో తెలియనటువంటి బలహీనత ఉంటున్నాం. కనీసం ఎవరు మీ శ్రేయస్సు కోరుతున్నారో మీకు తెలియదు. ఈశ్వరుడు మనకు లాలించి బుద్ధగించి అనేక మాటలు మనకు చెబుతాంటే, ఈశ్వరుడు మన శ్రేయస్సు ఎంత కోరుతున్నాడో కూడా అవగాహన అనేటువంటి మనకి తల్లి ఈశ్వరుడు, తండ్రి ఈశ్వరుడు, బంధు ఈశ్వరుడు, అన్న ఈశ్వరుడు, అంత సమస్తమైన ఈశ్వరుడు. ఈశ్వరుడి కంటే మన శ్రేయస్సు కోరేవాడు ఎవరు ఈ భూమి మీద లేదు. ఒకవేళ ఉన్నారని ఎవరు అనుకుంటాడో మాయ, అదే మాయ. ఈశ్వరుడి కంటే మీ శ్రేయస్సు కోరేవాడు, గురువు కంటే మీ శ్రేయస్సు కోరేవాడు ఎవడైనా లోకంలో ఉన్నాడో, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఉన్నాడనుకు, అది మీ మనసు చేసే మాయ. అది నిజం కాదు. మీ మనసు అలా మాయ చేస్తున్నాం కాబట్టి మీరు అబద్ధాన్ని నిజం అనుకుంటున్నారు. అది నిజం కాదు. నిజాన్ని నమ్మితే మంచిది, మనం నిజాన్ని నమ్మలేకపోతున్నాం. ఇంకేదో మనస్సు నిజాన్ని నమ్మలేకపోతున్నాం. ఇంకేది ఏమిటి, ఇప్పుడు ఇంచి మనం ధ్యానం చేయటం వల్ల, మౌన అభ్యాసం చేయటం వల్ల ఈ శరీరం పడిపోకముందే ఎవరైతే తనలో ప్రాపంచిక వాసన సన్నగలపు చేసుకుంటున్నాడో, వాటిని బలహీనపరుస్తున్నాడు, అప్పుడు దైవ సంబంధించిన సంకల్పం ఒకటి బలీయంగా నిలబడి, బలీయంగా నిలబడి ఉంటుంది. ఆది మటుకి నువ్వు మరణించే టైంకి రెడీగా ఉంటే ఆ సంకల్పం నీకు వస్తుంది. అప్పుడు ఉత్తర గొప్ప జన్మలకు నువ్వు అర్హత సంపాదిస్తా, డిజర్వ్ అవుతావు అని చెప్తున్నాడు. భగవంతుడు చెప్పిన మాట నూటికి నూరు పాలు కదా, నూటికి 99 పాలు కాదు, నూటికి 100 పాలు. ఒక ఫుల్ స్టాప్ కానీ, ఒక కామా కానీ, ఒక ఈ పక్క కానీ ఆ పక్క కానీ గెలటానికి సవరణ అనేది సమస్య లేదు. రాజ్యాలు వారు జగత్తంతా స్వప్నం అని చెప్తున్నారు. అయితే మనకు నిజంగా కనిపిస్తుందా, స్వప్నంగా కనిపిస్తుంది, నిజంగానే కనిపిస్తుంది. నిజంగా కనిపిస్తుందో మనసు బహిర్ముఖం ఉంటుంది. మీకు ఎంతకాలం అయితే ఈ ప్రపంచం నిజంగా కనిపిస్తుందో, ఆచార్యుల వారు చెప్పినట్టుగా మనం స్వప్నంగా చూడలేకపోతే, ఈ లోకానికి నిజంగానే మనం చూస్తుంటే, మీరు ధ్యానాలు చేయండి, పూజలు చేయండి, యాత్రలకు వెళ్ళండి, నదుల్లో మునగండి, ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ, ఎన్ని పూజలు చేస్తున్నప్పటికీ మీ మనస్సుని మనం మాయ చేసి బయటకు వచ్చేస్తాం. ఇంకా మీరు నిజంగా కనిపిస్తే మీరు ఏమనుకున్నారు, మీ హృదయంలో బయటికి మోడితోడు రామరామానవచ్చు, నూరితోడు రామరామానవచ్చం, కాము రాముడు అబద్ధం అనుకుంటున్నారు, లోకం నిజం అనుకుంటున్నారు. అంతేకాదు మనకి ఎన్ని చెప్పుకున్నప్పటికీ నిజం ప్రపంచం నిజం అన్న మనం నమ్ముతున్నాం కాబట్టి, మీరు ఎన్ని సాధన చేస్తున్నప్పటికీ మనసు బయటికి రావడం మనం. అది ఎలా అర్థం చెప్పాలంటే, నాలో వాసనలే ప్రపంచం, ఒకటే ప్రపంచం. నాకు ఒక రకంగా కనిపిస్తాను, మీకు రకంగా కనిపిస్తాను. అంటే నాలో ఉన్న వాసనలే, ఈ నాలో ఉన్న సంస్కారాలే ప్రపంచంగా కనిపిస్తాను. ఎవరికి ఎవరికి తెలుస్తుంది స్వప్నం? ఈ స్వప్నమే ఆచార్యుల వారు చెప్పింది సార్. అయితే ఈ స్వప్నం ఎవరికి తెలుస్తుంది? జగత్ అంత స్వప్నం ఎవరికి తెలుస్తుంది? మీరు నేను ఇక్కడ కూర్చొని గంటల తరబడి చెప్పుకున్నా తెలియదు. ఎవరికి తెలుస్తుంది? ఎవరికైతే పూర్తిగా వాసనాక్షయమయ్యో, ఎవరికైతే వాళ్ళు ఉన్న బలహీనతలను పూర్తిగా రాలిపోయినాయో, వాడికి మాత్రమే ఇది స్వప్నం అని తెలుసు. అయితే ఏమిటి ఇది? భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడని మనం ఉద్దేశం. భగవంతుడి కంటే మనకు దగ్గరగా, మన శరీరం కూడా దగ్గరగా లేదు. ఇంకేం చెప్పండి, మీకు కానీ మీ శరీరం మీకు దగ్గర, కానీ మీ ఇల్లు కూడా కాదు, మీ శరీరం మీకు దగ్గర, మీ శరీరం కంటే మీకు భగవంతుడి దగ్గరగా ఉన్నాడు. అయితే మనం ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నాం? మన ఆత్మరూపంలో ఉన్నాడు, నిజమైన ఆత్మరూపంలో మనలోనే ఉన్నాడు. అయితే మనలో బలహీనత ఉన్నాయని మనం విడిచిపెట్టడం లేదు, బలహీనతలు ఉన్నాయని మనం విడిచిపెట్టేయడం లేదు. మనం అలా పట్టుకుని రక్షిస్తూ, ఆయన తెలుసుకోవడానికి తగిన అవకాశాలు చూపిస్తూ, మన గాలి విడిచిపెట్టేయకుండా అలా పట్టుకుని కూడా ఉన్నాడు. కానీ మీరు ఒక ప్రశ్న అడుగుతున్నారని మీరు మనసులో పెట్టుకోండి. మీరు వ్యవసాయదారులా, లేదా వ్యాపారస్తుల, లేదా ధనవంతుల, పేదవాళ్ళ, విద్యావంతుల, విద్య లేని వాళ్ళ? అది ప్రధానం కానీ మీ ఇప్పుడు అన్న మాటలు ప్రధానం కాదు. మీ గమ్యం భగవంతుడు అవునా కాదు? మీరు వ్యవసాయం చేసుకోవచ్చు, లేదా వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, అది మీ గమ్యం ఏమిటి? ఇది మీరు నిర్ణయం చేసుకోండి. మీ గోల్ ఏమిటప్పుడు? అసలు గమ్యమే నిర్ణయించుకోలేనప్పుడు గమ్యానికి ఎలా చేరుకోగలం? అని జిన్నూరు వెళ్ళాలి ప్రతి ఆదివారం మీరు మనసులో అనుకోకుండా ఊరికొచ్చేయగలరు ఇక్కడికి? ముందు తలంపు రావాలి కదా. తలంపు వచ్చిందా శరీరం ఎక్కడికి వస్తుంది? తలంపు రాకుండా శరీరం వస్తుందండి. తలంపు రాకుండా మీ శరీరం వచ్చేస్తుంది. తలంపు వచ్చిన తర్వాత శరీరం బయలుదేరి, తలంపు రాకుండా శరీరం కదలదు కదా, శరీరం కదలదు. అది గమ్యం ఏమిటి మీకు? ఇది ఆలోచించండి, మన గమ్యం ఏమిటి? భగవంతుడు ఈశ్వరుడు మనలో ఆత్మగా ప్రకాశిస్తున్నాడు. ఆత్మను తెలుసుకునే వరకు ఏ జీవుని దుఃఖం విడిచిపెట్టదు, ఏ జీవుని దురదృష్టం విడిచిపెట్టదు, ఏ జీవుడు స్వతంత్రుడు కాలేడు. ప్రతి జీవుడు అస్వతంత్రుడే, ప్రతి వాడు అస్వతంత్రుడే, ప్రతి వాడిని దుఃఖం విడిచిపెట్టదు, ఎవరిని జన్మను విడిచిపెట్టదు, ప్రకృతి విడిచిపెట్టదు. ప్రకృతి రాసి 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 రంపంత గమ్యస్థానం ఏమిటి? కనీసం మీరు ప్రయాణం ఎంతవరకు చేశారని అడగటం లేదు, మిమ్మల్ని ప్రయాణం చేయమని అడగటం లేదు, మిమ్మల్ని కష్టపడి సాధనలు చేయమని అడగటం లేదు, ఏమీ అడగటం లేదు మిమ్మల్ని. మనసులో ఒక నిర్ణయానికి మన గమ్యం ఏమిటి? మీరు స్త్రీలా పురుషులు అని అడగటం లేదు, నేను మీరు రాజులా బ్రాహ్మణులు అని అడగటం లేదు, మీరు ఏ వర్ణం అని అడగటం లేదు, దేశీయులా పరదేశీయులా అని అడగటం లేదు. కానీ మీ మనస్సులో కనీసం మనం పొందవలసినటువంటి వస్తువు ఏది అనేటువంటి విమర్శనాత్మక దృష్టితో మీరు ఎప్పుడు ఆలోచించారు? గోల్ నిర్ణయించుకోండి, ఫర్మ్ డెసిషన్. ఒక నిర్ణయానికి మీరు ఎప్పుడు సంకోచానికి ఎప్పుడైనా వచ్చారా? మీరు గోలు అనుకుంటున్నారా, వరణ అంటున్నారా, అతిపడుతుడు కాలక్షేపం చేస్తున్నారు, పైవుడుతుడు కాలక్షేపం చేస్తున్నారు, అది కదా నేను. గోల్ నిర్ణయించుకోండి, గమ్యస్థానానికి సంబంధించినంత వరకు మీరు ఎప్పుడైనా ఒక నిర్ణయానికి వచ్చారు. మనం పొందవలసింది ఏమిటి? పొందవలసింది ఒక నిర్ణయానికి రానప్పుడు, ఒక గమ్యం లేనప్పుడు, ఒక ఆదర్శం లేనప్పుడు, ఒక లక్ష్యం లేనప్పుడు, ఒక కాంక్ష లేనప్పుడు ప్రయాణం ఎలా చేస్తాం? అసలు ముందు కాశీ వెళ్ళాలని ఎప్పుడైనా తలంపు వస్తే దానికి సంబంధం సామాన్లు సర్దుకుంటాం, డబ్బు సంపాదించుకుంటాం, ఇదో టికెట్ సంపాదిస్తాం, ట్రైన్ టైం తెలుసుకుంటాం, తర్వాత వేరే విషయం. కాశీ వెళ్ళాలని ప్రయాణం అనుకున్న తర్వాత కదా దానికి సంబంధించిన సామాగ్రి పెట్టిన బెడ్డింగ్ సర్దుకోవటం. అసలు ప్రయాణం తలంపు లేనప్పుడు పెట్టిన బెడ్డింగ్ సర్దుకోవటం ఏంటి? అదేవిధంగా మీరు అసలు భగవంతుని తెలుసుకోవాలి, మనలో ఆత్మగా ప్రకాశిస్తున్నట్టు ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకోవాలని నిర్ణయానికి, ఆ కంక్లూజన్కి మీరు ఎప్పుడైనా వచ్చారు? మీ గమ్యస్థానం ముందు మీరు నిర్ణయించుకున్నారు, ముఖ్యంగా ప్రశాంతం మీరు ఆలోచించారు. ఒక రహస్యం చెబుతున్నాను మీరు ఉంచుకోండి, జ్ఞాని ప్రేమించినట్టుగా ఈ లోకాన్ని ఎవడో ప్రేమించడు, అజ్ఞాని ఈ లోకాన్ని ఎందుకు చెప్పండి? అందుకే రమణ మహర్షి గారు సోషల్ రిఫార్మ్కి ప్రాముఖ్యత ఇవ్వలేదు, సెల్ఫ్ రిఫార్మ్కి ప్రాముఖ్యత ఇచ్చాడు. నిన్ను బాగు చేసుకోకపోతే నువ్వు సంఘాన్ని బాగు చేయ, నిన్ను బాగు చేసుకో నువ్వు సంఘాన్ని బాగు చేస్తావు. నిన్ను బాగు చేసుకోవడం మానే సంఘాన్ని బాగు చేస్తా అంటే నువ్వు సంఘాన్ని ఎలా, నువ్వే పనికిరాని వాడు ఇంకా సంఘాన్ని ఏం బాగు చేస్తావు? నువ్వు పనికిరాని వాడికి నన్ను నేను సంఘాన్ని బాగు చేస్తానంటే ముందు నువ్వు బాగు చేసుకో, నిన్ను బాగు చేసుకో. నిన్ను బాగు చేసిన తర్వాత సంఘం వర్షం తర్వాత సంఘాన్ని బాగు చేయండి, కానీ నిన్ను బాగు చేసుకోవడం ప్రయత్నం చేయడం మానేసి సంఘాన్ని బాగు చేస్తాను, ఇది ఒక మాయ. ప్రతివాడు చేసి పని ఈ పొరపాటు ప్రతివాడు చేస్తున్నా, అదే ప్రతివాడు ఫెయిల్ అవుతున్నాడు. ఈ లోకాన్ని మనం అందరం ప్రేమిస్తున్నాం అని అనుకుంటున్నాం, మనం ఎవరం ప్రేమించడం? మీరు మనసులో మీ గుండెలో పెట్టుకోండి, ఎవరి హృదయంలో శాంతి ఉందో వాడు ఎవరి వాడిని ప్రేమించగలడు, కానీ తన హృదయంలో నేను శాంతి లేని వాడు ఎవరి వాడిని ప్రేమించగలడు నా మాట నా మాట. ఒకవేళ ఎవరైనా ప్రేమిస్తున్నానని చెబుతారు అబద్ధం. మీ హృదయంలోనే శాంతి లేనప్పుడు మీరు లోకాన్ని ఎక్కడి నుంచి ప్రేమిస్తారండి? ఎలా ప్రేమిస్తారు? ఎందుకు ప్రేమిస్తారు? నిరంతరం హృదయంలో అశాంతితో ఉడుకుపోతుంటే మనిషి వాడు దేవుణ్ణి ప్రేమిస్తాడా, లేదా తోటివాడిని ప్రేమిస్తాడా, లేదా కనిపిస్తున్నట్టు ఈ లోకాన్ని ప్రేమిస్తాడు? మీరు విషయం బాగా ఆలోచించారు. అటువంటి శాంతి యొక్క రుచి కానీ అటువంటి అనుభవం కానీ మీరు ఎప్పుడైనా పొందారు? పొందకుండా మీరు ఎవరిని ప్రేమిస్తారు? కామం దుఃఖాన్ని తీసుకొస్తుంది, కామం బాధ తీసుకొస్తుంది, ప్రేమ శాంతిని తీసుకొస్తుంది, ప్రేమ జ్ఞానాన్ని తీసుకొస్తుంది. ప్రేమ లేదు, కామం లేదు. సంఘాన్ని ప్రేమించండి, ఇంట్లో మనుషుల్ని ప్రేమించండి, ఊరిని ప్రేమించండి, దేశాన్ని ప్రేమించండి. ఇవన్నీ పేపర్లో మాటలు పుస్తకాల్లో మాటలు కన్నా నా హృదయంలో శాంతి లేనప్పుడు నేను ఎవరైనా ప్రేమిస్తాను అని ఒకటి మాట. భగవాన్ జంతువులను కూడా వారు వీరు అనుకోరు. కుక్కను అనుకున్న కుక్కనే ఎట్టి పిలిచేవారు, వారు వచ్చాడు కరుపును గారు వచ్చారు పేరు పెట్టి వారిని కూడా, పాము వచ్చిందనుకున్న పాము కూడా పేరు పెట్టి దాని వారు వచ్చారు. ఇలా జనంలో కూర్చొని గారు పాము వచ్చారనుకోండి, ఏమైనా మీరు జనాలు ఉన్నప్పుడు వస్తున్నారు, ఎవరు ఒంటరిగా ఉన్నప్పుడు రండి, అందరూ తెలుస్తారు కదండి మనం చూసి, మళ్ళీ ఎవరు లేనప్పుడు మీరు వస్తే బాగుంటుంది అని చెప్పారు. అంటే ఏంటి మన చర్మ దృష్టి, అది ఆత్మదృష్టి. చర్మ దృష్టి వాళ్ళ చండాలు, మాలిపిల్లలో ఉన్న వాళ్ళు చండాలు కాదు, చర్మ దృష్టి ఎవరు ఉంటాడు చండాలు. మనల్ని ఎవరు మీ ఇష్టం, మన చర్మాన్ని దాటలేదు ఇంకా ఆత్మ ఎక్కడ తెలుసుకుంటాం, మన చర్మాన్ని దాటలేని వాళ్ళు ఇంకా ఆత్మ ఎక్కడ చర్మం ఎక్కడ. ఆత్మ దృష్టి మాటకు లోకం అంతా ఆత్మగా కనిపిస్తుంది, మన దేహ దృష్టి కాబట్టి శవ దృష్టి కాబట్టి లోకం ఎక్కడ ఎలా కనిపిస్తుంది. జ్ఞానది శవ దృష్టి, అజ్ఞానది శవ దృష్టి. వాళ్ళు భగవంతుడు చెప్పిన మాటలు మీరు విశ్వసించాలనుకోండి, అనుకోండి మాట్లాడుతుంది. కోటి జన్మల తర్వాత కూడా ఈ కంక్లూజన్ రావాల్సింది, మీరు గచ్చంటారు కోటి జన్మల తర్వాత కూడా మన దగ్గర రావాల్సింది. నిజాన్ని తెలుసుకునే వరకు, సత్యాన్ని సాక్షాత్కరించుకునే వరకు మానవుడికి ముక్తి. భగవాన్ ఎవరైనా మీరు ఎవరైనా ప్రేమిస్తున్నారు అనుకోండి, అనుకోండి అనుకోండి మీరు భగవాన్నో లేకపోతే కృష్ణున్నో మీరు ఎవరైనా ప్రేమిస్తున్నారు అనుకోండి, మీరు ఏమనుకుంటారు? వాళ్ళు మిమ్మల్ని ప్రేమించారు కాబట్టి మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు, కానీ ప్రేమించడం మీరు ఎవరు అసలు మీరు ప్రేమ ఉంటారు. వాడు జ్ఞాపకం ఉంచుకోండి, ఈశ్వరుడు మన ప్రవర్తన చూసి, మన బిహేవియర్ చూసి, మన సంస్కారం చూసి ఆయన ప్రేమ మన మీద పడితే ఆయన ఏంది మనకు ప్రేమ కలుగుతుంది. కానీ ప్రేమించడానికి మన దగ్గర ప్రేమ ఉంటే మనం ఆయన ఎన్నుకోవడం కాదండి, ఆయన మనం ఎన్నుకోవడం. ఈశ్వరుడు సర్వ అధికారి, ఈశ్వరుని ప్రశ్నించడానికి సర్వస్వతంత్రం. ఇప్పుడు ఆకుకూరలు అవ్వాలనుకోండి, ఆకుకూరలో ఎంత ప్రేమించి నడువు రాదు, డబ్బు లేదు, ఏమి లేదు, కట్టుకోవడానికి గుడ్డ ఒకటే, వండుకోవడానికి కొండ ఒకటే, ఆ కొండలో నీళ్లు కాసుకోవటం, ఆ కొండలోనే కూర వండుకోవటం, ఆ కూరలోనే అన్నం వండుకోవడం, అంత దరిద్ర రాదు. మళ్ళీ లక్ష్మిగా జన్మించింది, ఆవిడకు మోక్షం వచ్చింది. మనకి ఎంత ఐశ్వర్యమైనా మనకు మోక్షం రావటం లేదు, కారణం డబ్బు చదువుకొనుక్కునేది కాదు. డబ్బు మనకు గొప్ప, చదువు మనకు గొప్ప, లేకపోతే అధికారం మనకు గొప్ప, కానీ ఈశ్వరుడికి ఏంటి అని చంటిపిల్ల రాదు. ఈయన మనకి కల్పించుకున్న గొప్పది. మీకే స్వప్నంలో ఏ మంత్రిలో చేసినట్టు ఉంటుంది అనుకోండి, రండి, మీకే స్వప్నంలో మంత్రి పదవి చేసినట్టు ఉంటుంది అనుకోండి, ఇల్లు వచ్చారు నేను మంత్రి చేస్తున్నాను ఊరు ఊరని తిరుగుతారండి. మీకు స్వప్నంలో ఏ మంత్రి పదవి చేసినట్టు కళ వచ్చాడు వచ్చాం, నేను వచ్చారు ఊరి మీద పడతారా, రాత్రి నాకు స్వప్నం వచ్చింది మంత్రి మంత్రి అని. కానీ జ్ఞానికి ఈ మంత్రి పదవులు ఈ పదవులు అలా జగత్తులో జరిగే వ్యవహారాన్ని కూడా స్వప్నం అంటారు. కృతి మహాగదో పతన కారణం పరమశాశ్వతం గతి నిరోధకం. పైగా మీ ధనం అనుభవించేటప్పుడు, మీ చదువు అనుభవించేటప్పుడు, మీ అధికారం అనుభవించేటప్పుడు బాగా అనుభవిస్తున్నాం, మనకు రోజులు బాగా వెళ్ళిపోతున్నాయని మీరు అనుకుంటా ఉంటారు. ఇట్లే చెప్పారు భగవాన్ ఏం చెప్పారంటే, మీరు అనుభవించడం మనకు రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నారు, మనస్తో మీరు అనుభవించే భోగాలన్నీ కూడా సంస్కారాల రూపంలో వాసన రూపంలో మీ వృద్ధం దగ్గర దాక్కుమంటాయని చెప్పారు. దాక్కుండా ఏం చెప్పారు, మీరు మళ్ళీ కర్మ అనుభవించిన తర్వాత సంస్కారం మిమ్మల్ని విడిచిపెట్టదు, ఇతర లోకాలకు వెళ్ళిన తర్వాత సరే మిమ్మల్ని మోక్షం వైపు కూడా తెలియనేదాటి. అది ఏమిటి, మీరు ఏ సుఖం అయితే అనిపించారో, మీ మనస్సు ఆ సుఖం అనిపించింది కదా, ఆ మనస్సు మళ్ళీ ఆ సుఖమే అనిపించేద్దాం అనిపిస్తుంది. కానీ మనస్సు భగవంతుడు ఏది తెలియదు, అంటే కర్మ చేస్తాడు, కర్మ చేస్తే వాసన వస్తుంది, వాసన మళ్ళీ ఆ కర్మే చేయాలనిపిస్తుంది, కానీ ఈ వాసన మళ్ళీ భగవంతుడు ఏది తెలియదు. మీరు డబ్బు వల్ల వచ్చే భోగాన్ని ఒకసారి చూశారనుకో మాట వస్తుంది, మళ్ళీ మనం డబ్బు సంపాదించాలి, మళ్ళీ భోగం అనిపించాలనుకుంటారు. మీ మనస్సు ఇంకా భగవంతుడు ఏది తెలియదు. పతన కారణం ఫలం అశాశ్వతం. మీరు గొప్ప గొప్ప పనులు చేయొచ్చు, మీరు గొప్ప గొప్ప ఘనకార్యాలు చేయొచ్చు, దాని ఫలితాలు ఉన్నమాట నిజం. మంచి మంచి పనులు చేయొచ్చు, మంచి మంచి సత్కార్యాలు చేయొచ్చు, దానికి ఫలితం అన్నమాట. ఇది పరమశాశ్వతం, దానికి ఫలితం వస్తుంది. స్వప్నంలో స్వప్నం కరిగిపోయినట్టు, స్వప్నంలో వస్తువులను ఎలా కరిగిపోతున్నారు, ఎలా కరిగిపోయినట్టు మీ ఈ లోకం అనుభవించండి, పరలోకం అనుభవించండి, అది కొంతకాలం దాని ఎఫెక్ట్ మీరు అనుభవిస్తారు, తర్వాత ఫలితం అయిపోతుంది. ఫలితం పతన కారణం పరమశాశ్వతం, ఫలితం అంతా ఖర్చు అయిపోతుంది. తర్వాత పతన కారణం, మళ్ళీ నిన్ను ఏ ఫలితాన్నైతే నువ్వు అనుభవించావో, ఏ భోగానైతే నువ్వు భోగించావో, మళ్ళీ ఆ భోగం వైపు నీ ఇంద్రియాలు నీ మనస్సు బయటకు లాక్కుపోతాయి. కాబట్టి ఈశ్వరే మటుకు నీ నువ్వు గురి పెట్టలేదు, ఇంకా మళ్ళీ ప్రకృతిలోకి వచ్చేస్తాను. కృతి మహోగదోపతన కారణం ఫలన శాశ్వతం గతి నిరోధకం ఈశ్వరార్పితం నిశ్చయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఎవరికైతే చిత్తంలో శుద్ధి ఉందో వారికి ముక్తిని సాధించాలో కోరుకుంటుంది, కానీ చిత్తశుద్ధి లేని వాడికి ముక్తి సాధన ఎక్కడ కూర్చున్నాడు భగవాన్ ఉపదేశాలు. అంటే మనం చేసే పనులే ఫలితాన్ని కూడా చేస్తున్నాం, కానీ చిత్తశుద్ధి నిమిత్తం మనం చేయటం, చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి ఉన్న వారి చిత్తం ఈశ్వరుడికి దారి చూపిస్తుంది, చిత్తశుద్ధి లేకపోతే ఈశ్వరుడికి దారే కనపడదు. అది మీరు అక్కడ చేరుకోగలరా లేదా వదిలేండి, అది ఈశ్వరుడికి దారే కనపడదు. చిత్తశుద్ధి చాలా అంటే మనం చేసే అన్ని పనులను చిత్తశుద్ధిని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. కానీ చిత్తశుద్ధిగా మనం చూసి పని చేయడం లేదు, దేనికోసం మనం చేసిన ఫలితాన్ని ఆశించి పనిచేస్తాం, గొప్పల కోసం, నిప్పుల కోసం, మనం ఏదో లోకానికి సంబంధించిన ప్రయోజనం కాంక్షించి పనిచేస్తాం. ఇంకా లోకం నిజం అనుకుంటున్నాం కాబట్టి ఆ ప్రయోజనం వస్తుంది, ఆ ఫలితం వస్తుంది, అది అనిపిస్తావు. మళ్ళీ నువ్వు అనిపించేటప్పుడు కొత్త వాసన తీసుకొస్తుంది, రాజన్మ కాజన్మ మన సంసారంలో కూరుకుపోతాం. నీకున్న గురువు నిజమైన గురువు అయితే, వాడే కనుక జ్ఞానం ఉంటే, నన్ను ఆత్మ వైపుకి గురువు పెడతారు. ఆత్మ ఒకటే నిజం, ఆత్మ వైపుకి గురి పెట్టకుండా ఏ లక్ష్యం వైపు గురి పెట్టిన వాడు గురువు కదా రాక్షసు. మీరు కష్టపడి కష్టపడి తొలగించుకెళ్ళిన సంస్కారాలు వాసనలు కూడా గురువు అనుగ్రహం ఉంటే, ఈశ్వరు అనుగ్రహం అంటే కొన్ని సెకండ్లు కాల్పోతాయి. మనం నెత్తి మీద పెట్టుకుని మొయ్యని దొంగలు నీటిలో పడేసి దింటిపోతాను తేలిగి గింటే ఈశ్వరు అనుగ్రహం దొంగలు అంటే. ఒక కాళ్ళలో దొంగలు తీసుకెళ్తారు చూడండి, పెద్ద పెద్ద దొంగలు కూడా నెమ్మదిగా గింటిపోతారు లాక్కుపోతారు. అదే మన నెత్తి మీద పెట్టుకుంటే గంట మీ నెత్తి మీద బరువు అయినటువంటి వాసనలు కూడా మీరు మొయ్యలేని సంస్కారం మీరు అయినప్పటికీ ఈశ్వరుని పూర్తిగా మీరు విశ్వసిస్తే ఈశ్వరానుగ్రహం మీ మీద పడిపి ఆ దొంగ పెద్ద బలమైన దొంగను కూడా ఈశ్వరానుగ్రహం అనే కెరటంలో ఈశ్వరానుగ్రహ ప్రవాహంలో రాకుండా. కొంచెం ఇప్పుడు డబ్బు ఉన్నాడు చదువుకున్న వాళ్ళు పెద్ద కెరటం అనుకున్నాం, డబ్బు లేని వాళ్ళు చదువు తక్కువ వాళ్ళు చిన్న కెరటాలు అనుకున్నాం, ఆడి నీరు ఇల్లు నీరు. ఇప్పుడు మీరు బాగా చదువులు ఉంటే ఇప్పుడు పెద్ద కెరటం, చదువులు తక్కువ ఉంటే చిన్న కెరటం. చిన్న కెరటం నీళ్లు కాదా, పెద్ద కెరటంలో నీళ్లు ఉన్నాయి, చిన్న కెరటంలో నీళ్లు లేవా? పెద్ద కెరటం ఎక్కడ కలుస్తుంది? సముద్రంలో కలిసిపోతుంది. చిన్న కెరటం ఎక్కడ కలుస్తుంది? సముద్రంలో కలిసిపోతుంది. పెద్ద కెరటం చిన్న కెరటం ఎక్కడ పెట్టాం? కానీ ఇది ఆధారమైన సముద్రం. ఈ నామరూపాలు చూసి భ్రాంతి పోతాం. కెరటం వల్ల నీరు తప్పితేయం. మీకు ఈ విషయం అర్థం వీళ్ళకి చెప్పకపోతే మీ దోషం కాదు, మా దోషం. అర్థం చేసుకోవడానికి మించిన యోగం లేదు. మీకు భగవంతుడి జ్ఞానయోగం చెప్పాడు, కర్మయోగం చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు, భక్తి యోగం చెప్పాడు. నాకు మనసులో ఇష్టమైన చెబుతున్నాను, అర్థం చేసుకోవడం కూడా ఒక యోగం. అర్థం చేసుకోవడానికి అంటే మించిన యోగం లేదు. అది మీకు అర్థం అయితే కదా శ్రద్ధ కలిగి, అర్థం అవ్వకపోతే శ్రద్ధ రక్కదు. మీకు అర్థం అన్నప్పుడు మీకు రుచి ఏం తెలుస్తుంది? మీకు జీర్ణం అన్నప్పుడు బలం వస్తుంది. జనరు జీర్ణం అయితే కాస్త వంట పడితే కదా మీకు బలం వచ్చింది. మీకు జీర్ణం అన్నప్పుడు బలం వస్తుంది. నేను చెప్పిన విషయం మీకు అర్థం అవుతుంది అనుకోండి, మీకు శక్తి ఎలా కలుగుతుంది? నీకు రుచి ఎలా తెలుస్తుంది? నీకు అర్థమైంది ఇలా చెప్పకపోతే నాలుగు దోషం ఉన్నట్టు. నేను చూడగానే నీకు భగవంతు రేపు ముఖం తిరగదు అంటాను. ఆ లోకం నాది మీద. మీరు ఎప్పుడు మెడ్రాసు విశాఖపట్నం అట్లా చూస్తే సముద్రం ఉంటుంది, పిల్లలు పిచ్చి గూళ్ళే కట్టుకుంటూ ఉంటారు. ఆ గూళ్ళు ఆలే బాగా కడతారు, మళ్ళీ ఆలే కాలుతో తన్నేస్తారు. ఈశ్వరు దృష్టి లోకాలన్నీ కూడా అంటే పిచ్చి గూళ్ళు అంటే లైన్ చేసేవాడు ఆయన, శుచి చేసేవాడు ఆయన. అది ప్రపంచం మనకు అబద్ధం ప్రపంచం నిజంగా కనిపించడానికి కూడా ఇంద్రియాలు కొంత కాదు. ఆత్మ అంటే కొత్తది అనుకోకండి, కొత్తదే పాదు. ఎప్పుడు ఉండేదాన్ని కొత్త అయిన పాత ఏంటి? ఆత్మ అంటే మీరు కొత్తది అనుకుంటున్నారా? ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మను తెలుసుకోవాలంటే ఆత్మ కొత్తది అనుకోండి. కొత్తది ఆత్మలో ఎప్పుడు ఉండేది కొత్తది కాదు, పాతదే కాదు. అంటే మీకు సడన్ గా ఆత్మ వస్తుంది మీకు తెలిసినప్పుడు కొత్తగా మీరు కనిపెట్టినట్టు ఉంటున్నారు. మీరు కనిపెట్టకముందు కూడా మీరు అర్థం పళ్ళు ఇంద్రియాలు చెవులు ఇంద్రియాలు ఇవరికే గ్రాస్ ఇంద్రియాలు నిజంగా కనుక ఏ ఇంద్రియాలు అయితే సాధన చేయక్కర్లేదు. నిజంగా కనుక ఏ ఇంద్రియాలు అయితే మనం అనుకునే ఇంద్రియాలు అయితే మనం సాధన చేయక్కర్లేదు, భక్తి అక్కడ శ్మశానంలో మన అందరూ కలతో చూస్తాం. నేను ఇంద్రియాలు కాలిపోతాం, ఇంద్రియాలు కాలిపోతే ఇంకా సాధన ఎందుకు? కానీ సటిల్ ఇంద్రియాలు లోపల ఉండవు. అంటే ఇంద్రియాల చేత పనిచేసి ఇంద్రియాల లోపల ఉన్నాయి, మనసులో ఉన్నాయి. అది కాదు, అది అక్కడే మనం కొంప ఉండిపోతుంది. శరీరం కాలుతుంది, లోపల శరీరం, మనసు అనే సూక్ష్మ శరీరం సటిల్ సటిల్గా ఉంటే ఆ ఇంద్రియాలు కాదు. ఇంద్రియాలన్నీ బరణ అయిపోతాయి. లోపల ఇంద్రియాలు ఒక్క ఇంద్రియం కూడా కాదు, ఒక్క సంస్కారం కాదు. మళ్ళీ రాబోయే శరీరానికి రెడీగా ఉండి ఏ వీక్నెస్ అయితే ఏ బలహీనత అయితే మీలో ఉండో ఆ ఇంద్రియం చేత పనికి ఇస్తాం. అంటే సటిల్ ఇంద్రియాలే చాలా ప్రమాదం. ఇంద్రియాలతో మనకు ప్రమాదం లేదు. ఈ మన కళ్ళతో చూస్తాను ఎన్ని శవాలు కావటం లేదు, ఎన్ని కాలిపోతున్నాయి, కళ్ళు కాలిపోతున్నాయి, చెవులు కాలిపోతున్నాయి, అన్ని కాలిపోతున్నాయి. కానీ ఇంద్రియాల చేత పనిచేసే ఇంద్రియాలు ఉన్నాయి, అవి కాదు. నాలుగు బళ్ళు పొల్లేసిన, నాలుగు బళ్ళు పిడకలేసిన ఆ ఇంద్రియాలు కాదు. ఆ ఇంద్రియాలు దేనికి కొంచెం అంటదు, ముప్పు అనేది అంటదు. దానికి అంటకుండా ఆ దేహం మటుకి, ఆ సూక్ష్మ దేహం మటుకి అలాగే ఉంటుంది. అలాగే ఉండిపోయి దానికి కొత్త దేహం వస్తుంది, మళ్ళీ వెళ్ళి అక్కడ పుడుతుంది అనుకుంటున్నాం. కాదు, దానికి కొత్త దేహం వచ్చినప్పుడు పుట్టామని అనుకుంటున్నాం. అదే అది అది అలాగే ఉంటుంది. మీరు పుట్టడం అంటే మళ్ళీ ఎక్కడ పోయి జీవుడే మారడు. వాడు అలా నేను ఎలా కూర్చున్నా ఉండే, నువ్వు చొక్కా తీసేసాను, ఇంకో చొక్కా వేసుకున్నా, నేను మారానా? నేను మారే చొక్కా మారింది. అదేం జీవుడే, నేనే మారను, నేనే మారిన ఎలా ఉంటాయి? ఈ దేహం పోతుంది, ఇంకో కొత్త దేహం వస్తుంది. కాలమంది ఏమనుకున్నారు, చనిపోయిన తర్వాత ఈ జీవుడు మారతాడేమో. జీవుడే మారు, ఒక పాత దేహం పడిపోయినప్పుడు ఏమో చచ్చిపోయాడు అంటున్నారు, కొత్త దేహం వచ్చినప్పుడు పుట్టాడు అంటారు. కానీ అది అలాగే ఉంటుంది, యాజ్ఞీగా ఉంటుంది. ఏం మారడు వాడు, అలాగే ఉంటుంది. వాడుకు కొత్త దేహం వస్తున్నాడు, దాన్ని పుట్టిన. అయితే ఏమిటి, మీరు మళ్ళీ ఎక్కడ పుట్టారు? మీరు ఎక్కడ ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు? మీ ఈ శరీరంలో ఉన్న తప్పలకు ఎక్కర్లేదు. మీకున్నట్లండి ఈ బంధువులకి కానీ స్నేహితులకి కానీ మాకు ఆత్మీయానికి కానీ ఈ ఫ్రెండ్షిప్లకు కానీ, ఫ్రెండ్షిప్లు ఉన్నాయి కదా, ఈ ఫ్రెండ్షిప్లకు కానీ మీ దూర బంధువులకు కానీ దగ్గర బంధువులకు కానీ మీకు ఎక్కడ మీ అభాపద మీ కేర పెద్ద పక్క. కానీ మిమ్మల్ని కూడా కనిపెట్టుండి మీరు ఏ లోకంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే కూడా ఉండి మిమ్మల్ని రక్షించే వరకు చూసేవాడు మీ గురువు ఈశ్వరుడు. అదే రమణ మహర్షి మీద కొన్ని అపచారం చేసి పెరుమాళ స్వామి కొన్ని బండ మాటలని కొన్ని చెడ్డ మాటలని ఒక పుస్తకం రాసి పెరుమాళ స్వామి తర్వాత అతను పశ్చాత్తాపడి ఆరు నెలలకి స్వామి మీద చాలా చెడ్డగా పుస్తకం రాశాను, నాకు భయమేస్తుంది, నీ మీద ఈ చెడ్డగా పుస్తకం రాసినందుకు ఏ నరకానికి చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతామని నాకు భయమేస్తుంది స్వామి అంటే పుస్తకం రాయితు రాసేసాడు, ప్రింట్ చేసేసాడు, పుస్తకం పోస్టులు పంపించాడు, ఆరు నెలలకు భయం పట్టుకుంది. ఏంటి నేను చచ్చిపోయిన తర్వాత రమణస్వామి చెడ్డగా పుస్తకం రాశాను, నేను చచ్చిపోయిన తర్వాత నరకానికి పోతానేమో. అది భయం పట్టుకుని ఏం చేశాడు, వచ్చి రమణస్వామి దగ్గరికి వచ్చి స్వామి అపచారం, మరి నేను నరకానికి వెళ్ళిపోతానేమో, నేను చెడ్డగా పుస్తకం రాశాను అపచారం, నేను నరకానికి పోతానేమో. అప్పుడు అంటాడు రమణస్వామి అతి ప్రశాంతంగా ఏమీ కూడా రియాక్ట్ అవ్వకుండా, తిరుమాయో నువ్వు నరకానికి పోతాను అంటున్నావు, నువ్వు నరకానికి వెళ్ళని కూడా నేను కూడా నరకానికి వస్తాను రక్షించుకున్నాను. పెరుమాయో నువ్వు నరకానికి వెళతాను అంటున్నావు, నిన్ను రక్షించడానికి నేను కూడా నరకానికి వస్తాను, కానీ నీ నడిగి ఉంటే నరకానికి వెళ్ళిన పనులు ఎందుకు చేస్తావు? వాడు గురు అంటే పెరుమాళ్ళు నువ్వు నరకానికి వెళ్ళిపోతాను అంటున్నావు, నరకానికి వెళ్ళి పనులు చేయకు, తెర నువ్వేమంటున్నావు అయిపోయింది కదా నరకానికి వెళ్ళిపోతాను అంటున్నావు, వెళ్ళిపోతే నేను కూడా వస్తాను, నేను రక్షించి తెలుస్తాను పెరుమాళ్ళు, నేను కూడా నీ కోసం నరకంలో వస్తాను. వాడు గురు అంటే మన శాస్త్రాల్లో మన పెద్దలు ఏం చెప్పారు, మనకి పువ్వులు పెట్టగలమని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఏదో పది పైసలు ఇవ్వమని, ఐదు పైసలు ఇవ్వమని, రూపాయి ఇవ్వమని, అట్టిపళ్ళమని, బత్తకాయమని దేవుడికి పెట్టాడు. ఎన్ని నేను తినేస్తాడు దేవుడు, మనం పట్టుకెళ్ళిన పళ్ళు ఎన్ని తింటాడు? నిజంగా మనం పట్టుకెళ్ళి పళ్ళు తింటే మాదిరి మనం పట్టుకెళ్తాం, మనం పట్టుకెళ్తాం, మన పట్టుకెళ్ళి పట్టుకెళ్ళాం. కానీ ఎందుకు పట్టుకెళ్తున్నాం? ఈ కావాలయానికి. అంటే ఏనాటికైనా ముందు పండు ఇవ్వటం ద్వారా, ఈ రూపాయి ఇవ్వటం ద్వారా, ఈ అహంకార లక్షణాలని, జీవ లక్షణాలను విడిచిపెట్టేస్తామని, ఈ త్యాగం చేయడం కోసం ఆ త్యాగం నేర్పుతారు. పిల్లలకి నడక ఎలా నేర్పుతారో, పిల్లలకి నడిచేవారు పడిపోతూ ఉంటారు, కానీ నడక బాగా నడవటం ప్రాక్టీస్ చేసిన కోసం పిల్లలకి నడక ఎలా నేర్పుతున్నారు? అదేవిధంగా పళ్ళెమ్మని, ఇదే పువ్వులు ఏమని, ఏదో బత్తాకాయ ఏమని, యాపులకాయ ఏమని, నారింటికైనా దేవుడు ఎందుకు పెట్టారండి ఇవన్నీ బట్టుకులని తింటానని కాదు. ఇవన్నీ కూడా ఇలా అలవాటు చేస్తే ఇలా చిన్న చిన్న పని అలవాటు చేసి ఎప్పటికైనా మన దేవలక్షణాలు వదిలేయగలుగుతామో. ఈ చేదం ముందు నేర్పితే, మనకున్న బయట వస్తువులను చేదం చేయడం ముందు నేర్పితే, తర్వాత మనం అనుకుంటే అహంకార లక్షణాలని, మనం అనుకుంటే జీవలక్షణాలని, మనం అనుకుంటే అజ్ఞాన లక్షణాలని, మనం అనుకుంటే అవిద్య లక్షణాలని, మనం అనుకుంటే కల్మష లక్షణాలని అన్ని ఎప్పటికైనా విడిచిపెట్టగలము నేర్పడం కోసం ఇట్టండి. మన విరోధి ఎల్లమ్మ, ఎల్లమ్మ మన విరోధి, పొల్లమ్మ విరోధి మనం అనుకుంటాం కాదు. మనిషి తను చేసిన పాపమే తనకు విరోధు. మనకున్న వాసులే మనకు విరోధు, మనకున్న తలంపులే మనకు విరోధు, మనకున్న సంస్కారం మన విరోధు. విరోధి అసలు బయటకు లేనే. అంటే గురువు అనుగ్రహం కనుక పడితే వాడు ఏ జన్మలో ఉన్నప్పటికీ వాడు ఆకర్షించుకుంటాడు, ఎక్కడికైనా సరే ఆకర్షించుకుంటాడు. రమణస్వామికి పూర్వజన్మలో ఒక వ్యక్తితో సంబంధం ఉండేది. అతను ఈ జన్మలో ఎక్కడ పోనాడో ఒక నేస్త కింద పుట్టాడు. అతను తిరువణమల రాలేదు చాలా కాదు. అది పేరే లేదు భగవాన్. జన్మాంతర సంబంధం ఉంది రమణస్వామి కథ. ఈనాటి అనుబంధం అది జ్ఞానికి స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనకంటే చాలు చచ్చిపోవడం గొప్ప గొప్ప అనిపిస్తుంది. జ్ఞానికి స్పష్టంగా తెలుస్తాం. తన అరిచేతిలో ఉన్న పనులు మనం ఎలా స్పష్టంగా చూడొచ్చు. ఆ జీవుడు పోయినప్పుడు ఎక్కడ జన్మిస్తాడో, మళ్ళీ అంటే కొత్త చర్యలు ఎక్కడ వస్తుందో, పాల చర్య ఇప్పుడు జ్ఞానికి స్పష్టంగా తెలుస్తుంది. వాడు పైకి చెప్పాలి. వాడిని జ్ఞాని చేయాలని లక్ష్యం కానీ ఈ జన్మల యొక్క దేహాల యొక్క కూడా ఇది లక్ష్యం కాదు. జ్ఞానికి ఇదంతా స్వప్నమే. జ్ఞానికి తెలుసు. ఆ నేత్రకు ఏం చెప్పాడు, భగవాన్ స్వప్నంలో కనిపించి నువ్వు నా దగ్గర రా అన్న. ఎప్పుడు భగవాన్ పేరు వినలేదు అతను. పోనాడో తీసేకడం, నువ్వు నా దగ్గర రా అన్నాడు భగవాన్. కనిపించి స్వప్నంలో కనిపించి వీడేవడరా నా దగ్గర రమ్మంటున్నాడు. ఎప్పుడు చూడలేదు అతను. నువ్వు ఏ ఊళ్ళో ఉన్న తెలియదు, నాకు తెలియదు. నువ్వు ఎవరో నా తెలియదు, నువ్వు నా దగ్గర రమ్మంటే నేను ఎక్కడి నుంచి వస్తాను. గురువు అనుగ్రహం చూడండి. నేను తిరువన్నమలలో ఉన్నాను, అక్కడ రానువు అని లోపం చూపించి అక్కడ చెప్పాడు. చెబితే నువ్వు రమ్మని చెబుతున్నావు నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు రమ్మని చెబుతున్నావు తిరువణ మరే, ఆ గురువు అనుగ్రహం నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర డబ్బులు లేవు, రమ్మని చెబుతున్నావు. ఎవరిదండి జరిగింది కాదు అంటే అతను అన్నాడు స్వప్నంలోనేది. నువ్వు ఫలానా శెట్టి గారి నెల్లి డబ్బులు అడుగు, ఫలానా శెట్టి గారి నెల్లి డబ్బులు అడుగు. నెలికి వచ్చింది ఆ శెట్టి గారు. భగవాన్ ఏ శెట్టి గారిని అయితే డబ్బు అడగమన్నాడు పర్వకూడదు. అది ఎవరికి దానం అనేది తెలియని వాడికి ఎవరు అడిగినా ఇవ్వడదు, వాడి దగ్గరికి వెళ్ళాడు. కానీ భగవాన్ అడగమన్నాడు కాబట్టి వెళ్ళి అడిగాడు. అయితే అంత పరమ లోపు కూడా ఇతను ఎంత అడిగితే అంత ఇచ్చాడు పుచ్చుకుంటే ఉన్నాడు. అది గురువు రమ్మని చెప్పినాడు వాడు, తీసుకొచ్చిన వాడు నేను ఏర్పాటు చేసిన వాడు. అందుకే భగవాన్ అన్నారు, పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క నా బయటకు వస్తున్నా కానీ గురువు అనుగ్రహంలో పడ్డ వాడు రక్షింపబడితేడు. పులి నోట్లో పడ్డ మాంసం మొక్క బయటకు లాగితే రావచ్చు, కానీ గురువు అనుగ్రహంలో పడ్డవాడు ఇంకా బయటకు రాడు. వాడు మోక్షం వచ్చే తేడు. జ్ఞానం ఇక్కడే ఉంది, మనకు ఆత్మ ఇక్కడే ఉంది, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. మనం అజ్ఞానం వదిలేదు. మనం సంపాదించవలసింది ఏమి లేదు, ఉంచిపెట్టవలసింది ఉంది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో చాలా మంది ఏమనుకుంటారంటే సంపాదించాలి సంపాదించాలి అనుకుంటారు. సంపాదించవలసిన ఆధ్యాత్మిక మార్గం లేదు, ఉడిచిపెట్టవలసింది ఉంది. ఏది విడిచిపెట్టాలి, అజ్ఞానం విడిచిపెట్టు, అహంకారం విడిచిపెట్టు, మమకారం విడిచిపెట్టు. విడిచిపెట్టవలసి ఉంది నువ్వు జ్ఞానమే ఆత్మయో. ఇవన్నీ ఎందుకు విడిచిపెట్టాలి, నువ్వు పొరుగు చేసుకున్నావు. జ్ఞానం మన వల్ల సహజంగా ఉంది. అజ్ఞానం విడిచిపెట్టి అది ప్రకాశిస్తుంది. ఏమండి అజ్ఞానం అంటే ఎలా ఉంటుంది, మన సంస్కారాలే అజ్ఞానం. సంస్కారాలు చూపిస్తే అజ్ఞానం. గడ్డి ఇంట్లో గడ్డి పాటలు చూసే నేను గడ్డి ఇంట్లో, అదే ఒక సంస్కారం చూసే నేను అజ్ఞానం. ఈ సంస్కారాల యొక్క మోట అజ్ఞానం కనుక. కొన్ని కొన్ని తలంపులు మీరు విడిచిపెడదామని ప్రయత్నం చేసి కూడా అవి ఎదురొస్తా ఉంటాయి. కొన్ని కొన్ని వాసన ఉన్నాయని కొన్ని విడిచిపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉంటారు, అవి ఎదురొస్తా ఉంటాయి. ఇంకో చిన్న రహస్యం చెప్తాను, మీరు మీకు అవకాశం ఉంటే చేసి చూడండి. ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, దేంతో చేస్తున్నారు, మనస్తో చేస్తున్నారు. జపం దేంతో చేస్తున్నారు, మనస్తో చేస్తున్నారు. ధ్యానం దేంతో చేస్తున్నారు, మనస్తో చేస్తున్నారు. అది ఉద్దేశంలో దిగడం, అది ఉండటం ఎదురు దిగవలసిస్తాం దాంట్లో. అది ఎదురైంది కంప్లీట్ గా, అది మీరు ఏమి చేయక, అది కంప్లీట్ గా మీరు ఎదురైంది అసలు. మీరు ఏమి చేయక్కర్లేదు, అది ఉంది కాబట్టి దానికి ధ్యానం చేయడం, జపం చేయడం, పూజ చేయడం ఏదో చేయవచ్చు. అది కంప్లీట్గా మీరు వదిలేయండి అసలు, కొన్ని శకం వదిలేయండి. మీరు చేయవలసినట్టు ఏది లేదు. ఈ జగత్ అంతా కూడా మీకు నీటి బొట్టి కింద కనిపిస్తుంది, మీకు జ్ఞానం కలిగి ఉంటుంది. మీరు చావు అంటే హేళన కింద, మీరు చావు అంటే బయలుస్తాను కదా. నేను సర్వశాంతి చావు ఉంటే మీరు బయలుస్తున్నాను. జ్ఞానికి చావు అంటే అది ఒక హేళన కింద, అది బహు స్వల్ప విషయం. మీరు శకంలోనే జ్ఞానంలో తరాలు వదిలేయగలిగితే మనసును వదిలేదు. మనం లోకంలో రియాక్షన్ కూడా ఎందుకు వస్తుందంటే మనం కళ మనస్తో చూస్తాం, మనస్తో చూడటం ఇచ్చి దగ్గరికి కనిపిస్తుంది. మనసును తీసేసి చూడండి, మీకు ఏం లేదు, వందలు ఒకటే వస్తుంది. మీ మనసుని మీరు తీసేసి లోకాన్ని చూడండి, మీకు దుఃఖం వస్తుంది. మీ రమస్వం ఏమన్నారంటే, నువ్వు ఏ వృత్తిలో ఉన్నా పర్లేదు, అహం వృత్తిలో ఉండదు. నువ్వు ఏ వృత్తి చేసుకున్నా పర్లేదు, అహంకారమైన వృత్తిలో ఉండదు. జీవుడు జీవుడు అంటే ఏంటి అనుకుంటున్నారు, జీవుడు వెళ్ళిపోయాడు అంటే జీవుడు అంటే ఏంటి, అహంకారం నుంచి. మీకు చిన్న విషయం మీరు అర్థం చేసుకోండి, ఈ శరీరం నేనే అంటాను కదా, అది శరీరం నాదండి అంటున్నాను. అందరికీ తల శరీరం ఉంది కదా, ఏదో అనుమానం ఉంది. అందరికీ తల శరీరం ఉంది కదా, శరీరం ఉంది కానీ ఏం డౌట్ లేదు, ఇందులో పేచీ లేదు కదా, పేచీ లేదు. ఈ శరీరం ఎప్పుడైనా నేనని చెబుతాను కదా, అది శరీరం నాదంటున్నాను. ఈ సింపుల్ విషయం మీరు అర్థం చేసుకుని, చిన్న విషయం, ఈ శరీరం నేను నేనని ఎప్పుడైనా అంతా చెబుతాండే, దాని శరీరం నాది నాదని అంటున్నాను. దాని శరీరం ఎప్పుడు నేనున్నా నేనే ఎప్పుడు చూడటం. ఈ శరీరం నేనని చెప్పటం లేదు, మీరు జాగ్రత్త కావాల్సింది. ఉప్పే తేల్చేద్దాం, మరి ఇది ఎక్కడని మీరు ఇంటికి మోసుకెళ్ళక్కర్లేదు. హోంవర్క్ కాదు, స్కూల్లో స్కూల్లోనే తెలిపోవాలి. ఇది ఇప్పుడు శరీరం నేను నేనని ఎప్పుడైనా అంటుంది. మనం నేను అంటున్నాం కదా, ఈ శరీరం నాది నాదని నేనంటున్నాను. కానీ ఈ శరీరం నేను ఎప్పుడైనా చెప్పిందా నాకు? కానీ ఈ శరీరం నాది నాదని అంటున్నాను. ఈ శరీరం నాదని వాడు ఎవడు? వాడు వాడెవడో తెలియకపోతే వాడి జ్ఞానం కాదు. ఈ శరీరానికి ధర్మం వచ్చిందనుకోండి, ఈ శరీరం బాధపడుతున్నా నేను బాధపడుతున్నాను. ఈ శరీరానికి ధర్మం వచ్చిందండి, అది శరీరాన్ని ఎవరో తిట్టారనుకోండి అనుకోండి, ఈ శరీరాన్ని ఎవరో తిట్టారనుకోండి, దూషించారనుకోండి, ద్వేషించారనుకోండి అనుకోండి, ఈ శరీరాన్ని దూషించినప్పుడు ఎవరైనా ద్వేషించినప్పుడు ఈ శరీరం బాధపడుతుండే, ఈ శరీరం లోపల నేను ఈ శరీరం నాదని చెప్పి నేను బాధపడుతున్నాను. మరణం వచ్చేటప్పుడు నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను అంటాడుతూ, నేను చచ్చిపోతున్నాను శరీరం చెబుతున్నాడు, శరీరం లోపల ఉన్నాడు చెబుతున్నాడు. ఈ శరీరం నాదని చెప్పు నాదని ఎవడైతే చెబుతున్నాడు, ఆడు చచ్చిపో ఆడు చెబుతున్నాడు, శరీరం నేను చెబుతాను. అది యథార్థం ఆలోచిస్తే మన ఇంట్లో ఉన్న కంచాలకి, మన ఇంట్లో ఉన్న కొండలకి, మన ఇంట్లో ఉన్న పెట్టుకి, మన ఇంట్లో ఉన్న వెండి సామానానికి శరీరానికి ఏం తేడలేదు. మన ఇంట్లో ఉన్న కంచాలు ఎటువంటివి, మన ఇంట్లో ఉన్న చెంబులు ఎటువంటివి, మన ఇంట్లో గ్లాస్ ఎటువంటి, శరీరాలు కూడా అటువంటి. అయితే కంచాలను ఎలా జాగ్రత్తగా వాడుకుంటున్నాం, చెంబు ఎలా వాడుకుంటున్నాం, గ్లాస్ ఎలా వాడుకుంటున్నాం, అలా ఉన్నంత కానీ శరీరం వాడుకోవటం. గ్లాస్ ఏదైనా చిన్న అడిగింది అనుకోండి, గ్లాస్ ఏదైనా పోయింది అనుకున్నా గ్లాస్ను వదిలేస్తున్నాం, కానీ అప్పుడు ఏడుపు రావడం, కానీ శరీరం పోతే ఏడిపోతాం. ఆ కంచం ఎంత జడ వస్తూ, కొండ ఎంత జడ వస్తూ, శరీరం కూడా అంతే జడ. కానీ శరీరమే కానీ నిజంగా నేనని అంటే, ఈ శరీరం నాదని అంటున్నాను, కాదు ఈ శరీరం అంటాను నేనని అంటున్నాను అనుకోండి, అనుకోండి మాట వచ్చి ఈ శరీరం అంటాను నేనంటే ఎన్నడూ కూడా శ్మశానానికి వెళ్తాను మీరు ఒప్పుకోరు. ఒకవేళ కాల్చేయండి లేచి కూర్చున్నాను, ఒకవేళ కాల్చి మళ్ళొచ్చారనుకోండి వాళ్ళ మీద కాబడుతుంది. ఎవరైతే కావచ్చు వాళ్ళు ఎందుకు నన్ను కాలుస్తున్నారా మీరు, నన్ను ఇలా ఒలకాలకు ఎందుకు తీసుకొచ్చారని లేచి చెప్పేస్తున్నారు. మరి శరీరం ఉంది కదా, ఎవరు దీని ఈ శరీరం నాకు క్లెయిమ్ చేసాడు ఎవరు? ఈ ఆస్తి నాది, ఈ కొబ్బరి చెట్టు నాది, ఈ ఒంతి నాది, ఈ మేడ నాది, ఇవి నాది నీ రోజు క్లెయిమ్ చేస్తున్నాడు కదా, అది శరీరం కూడా క్లెయిమ్ చేస్తున్నాడు. వాడేవో తెలియకపోతే, వాడి మూలం తెలియకపోతే, ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని లోకాలకు వెళ్ళినా, మీరు ఎన్ని టెస్ట్ బుక్లు చదివినా, ఎన్ని డాక్టరేట్లు పుచ్చుకున్నా, ఎన్ని పిహెచ్డీలు పుచ్చుకున్నా, దేశంలో చదివినా, ఇతర దేశాల్లో చదివినా, ఎంత అజ్ఞానమైనప్పటికీ ఈ నేను యొక్క మూలం తెలియకపోతే వాడన్ని అజ్ఞానులు కూరుకుపోవలసిందే, ఆ సంసారంలో నాశనం అయిపోవచ్చు. ఈ నేను నుంచి ఎవడైతే స్వేచ్ఛను పొందాడు, ఈ నేనుని విడదీసుకోగలిగాడు, ఈ నేను యొక్క సోర్స్ తెలియకపోతే నీకు ఎన్ని సోర్సులు తెలియనా. ఇప్పుడు ఈ మురుక్కాలు ఉన్నాయి, ఈ మురుక్కాల సోర్స్ ఏంటి? నర్సాపురం గోదావరి ఉంది, ఆ గోదావరి సోర్స్ ఏంటి? అది ప్రపంచం ఉంది, ప్రపంచం యొక్క సోర్స్ ఏంటి? ఎన్ని సోర్సులు తెలిసినప్పటికీ ఈ నేను యొక్క సోర్స్ కనుక తెలియకపోతాడు, బాండం నుంచి విడుదల పొందలేదు. అది బాండే ఉంది, బాండే ఉంది బయటకు రాదు. మన మాట్లాడే ప్రశ్న అడిగారు, మాట్లాడతానంటే మాట్లాడలే అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆయన అన్ని మరి కోరికలే కదా, మరి మోక్షం కోరికలు విడిచిపెట్టమంటున్నారు కదా, కోరికలు విడిచిపెట్టమంటే మోక్షం కూడా కోరికే కదా, మరి మోక్షం దాన్ని కూడా విడిచిపెట్టొద్దాను, మోక్షాన్ని కూడా కోరికలు విడిచిపెట్టమంటున్నారు, మరి మోక్షం కావాలి మోక్షం కావాలి మనం అందరూ అనుకుంటున్నాం కదా, అంటే మరి అది కూడా కోరికే కదా, మరి దాన్ని విడిచిపెట్టొద్దాను. అప్పుడు నేను చెప్పానంటే అతనితోటి, నువ్వు అన్ని కోరికలు విడిచిపెట్టినా ఒకటి విడిచిపెట్టేస్తావన్నా, నువ్వు అన్ని కోరికలు పెట్టుకుని నాకు మోక్షం కావాలనే కోరిక విడిచిపెట్టదు, మొత్తం విడిచిపెట్టేసినప్పుడు అదే పోతుంది, అన్నది ఈ కోరిక కూడా దానంతా అదే పోతుంది. నువ్వేం చేస్తున్నావు, మిగతా కోరికలని డబ్బులు పెట్టుకుని మోక్షంలో ఒక్క కోరిక విడిచిపెడతానంటే, నాకు మోక్షం కావాలనే కోరిక ఒకటి విడిచిపెట్టాను, ప్రయత్నం చేస్తున్నాడు ఒకటే ఉంది నీకు, మిగతా చాలా ఉంది. ఆ కోరికలను భరణ చేయడం కోసం ఈ కోరిక పెట్టారు, ఆ కోరికలను భరణం చేస్తే ఇది కూడా భరణ అయిపోతుంది. మోక్షం అంటే మోక్షం అంటే ఏంటి అర్థం ఏంటి, శబ్దానికి అర్థం ఏంటి అసలు విడుదలండి, రిలీజ్ అవ్వటం. మోక్షం అంటే అర్థం ఏంటంటే విడుదల అవ్వటం. దేంట్లో నుంచి మోక్షం అనే శబ్దానికి అర్థం విడుదల అని అర్థం. దేంట్లో నుంచి విడుదల, అజ్ఞానం నుంచి విడుదల, అహంకారం నుంచి విడుదల. అంటే నేను శరీరానికే పరిమితం అయిపోయాను కదా, ఈ శరీరానికే పరిమితం అయిపోవడం అహంకారం, అందులోంచి ఎవరైతే విడుదల పొందాడో అదే మోక్షం. మోక్షం అంటే విడుదల అన్నారు, ఆ శబ్దానికి అర్థం తెలుసుకోవడం మనం శబ్దం మాట్లాడలేదు. భగవాన్ని మీరు మోక్షం ఎప్పుడైనా భగవాన్ అన్నారనుకోండి, భగవాన్ మోక్షం జైల్లో చూడ బయటకు, అది జైల్లో ఎప్పుడు వెళ్ళలేదు అనుకోండి, అక్కడ జైల్లోకి అసలు. కానీ మీరు జైల్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చారంటే అర్థం ఏంటి నా ప్రశ్నకి అసలు? జైల్లో కొంతకాలంలో బయటకు వచ్చి మీరు జైల్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చారని అడగొచ్చాం, అసలు జైలుకి వెళ్ళలేదనుకున్న అక్కడ. మరి మీరు ఎప్పుడు బయటకు పోయి మీరు ఎప్పుడు బయటకు వచ్చారని జైల్లో నుంచి అంటే అర్థం ఏంటండి? ఈ మోక్షం అనే శబ్దానికి బంధంలో ఉన్నా నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీకు మోక్షం అనే ప్రశ్న వచ్చింది. నువ్వు అసలు బంధం లేకపోతే మోక్షం లేదు. జైల్లో ఉన్నాడు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాడు, అసలు జైలుకి వెళ్ళినాడు చెప్పారు ప్రయత్నం ఏంటి, అసలు జైలు నుండి రావడం ప్రయత్నం ఏంటి? నువ్వు బాండేజ్ లో ఉన్నానని అనుకుంటున్నావు, నేను బంధంలో ఉన్నాను అనుకుంటున్నావు, అంటే నీకు మోక్షం అనేది నీ విడుదల పొందాలని నువ్వు కోరుకుంటున్నావు. అది తలంపు ఇది తలంపు. మీకు దుఃఖం మాకు చాలా బాధగా ఉందండి, దుఃఖంగా ఉందని మీరు అంటూ ఉంటారు చెప్పిన, చాలా దుఃఖంగా ఉందండి, బాధగా ఉంది, కష్టంగా ఉంది అంటూ ఉంటారు కదా. నేను ఈ కష్టం ఏంటి, అది మీ తలంపు. కష్టం కూడా మీ తలంపే, బాధ కూడా మీ తలంపే, దుఃఖం కూడా మీ తలంపే. తలంపు లేకుండా మీకు దుఃఖం లేదు, తలంపు లేకుండా బాధ. మనం చెవు పూడితే ఎప్పుడైతే బాధపడతాం, మరి గాడి నిద్రలో చెవు పూట ఎక్కడికి వెళ్ళింది? మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు చెవు పూడి చెవు పూడన బాధపడుతున్నాం, కానీ నిద్ర పట్టేసింది మనకి. నిద్ర పట్టేసినప్పుడు నీకు చెవు పోటు కూడా ఏదైనా ఉండే, మరి చెవు పోటు ఎప్పుడు వస్తుంది మనకి? తెల్లారి లేచిన తర్వాత తలంపు వస్తాను, తలంపు వచ్చాను మరి చెవు పోటు చెవు పోతాను. నీకు తలంపు చెవు పోటు ఉన్నప్పుడు కూడా చెవు పోటు చెవు బాధపడుతుందో నువ్వు బాధపడుతున్నావు. మరి నిజంగా నీ చెవే బాధపడుతుంటే ఈ నిద్రలో బాధ నీకు ఎందుకు లేదు? నీ తలంపు రాకముందు బాధ అనేది ఉందా అసలు? నీ చెవు పోటు కూడా నీకు తలంపు వచ్చాక నీకు బాధ వస్తుంది, నీకు తలంపు లేనప్పుడు బాధ కూడా, దుఃఖం కూడా ఈ తలంపు వచ్చాక దుఃఖం వస్తుంది, తలంపు లేనప్పుడు దుఃఖం. మరణించిన తర్వాత జ్ఞాపకం ఉంచుకోండి, చాలా మంది ముసలోళ్ళు ఏమనుకుంటారంటే మనకు వాసన తగ్గింది అనుకుంటారు, అలా ఎవరు అనుకోవచ్చు. వయసులో ముసలితనం వస్తుంది చూడండి, మనకు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, వాళ్ళకి వాసన తగ్గినప్పుడు వాళ్ళు ముసలోళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే మనకు వాసన తగ్గిపోయింది అనుకో. వాసన తగ్గలే, శరీరం ఒడిగింది. అంటే ఇంద్రియాలు, బాహ్య ఇంద్రియాలు ఒడిలినాయి, లోపల ఇంద్రియాలు మట్టికి ఏమి తగ్గవు. దీని శరీరానికి ముసలితనం ఉంది కానీ అది ముసలితనం అది. రవీంద్రనాథ్ ట్యాగూర్ మాట చెప్పాడు, రవీంద్రనాథ్ ట్యాగూర్, మన పండు ఉందనుకోండి, ఆ పండు బయట చూస్తే ముగ్గునట్టు కనిపిస్తూ ఉంటాడు, కానీ లోపల మటుకి పండు లోపల గింజలు గట్టిగా ఉంటాయని చెప్పాడు. పండు ఏమో బయటకు నొక్కితే ఇలా మెత్తబడుతుంది, లోపల ఎలా ఉంటాయి, గింజలు గట్టిగా ఉంటాయి. మళ్ళీ గింజలు మన భూమిలో పాతి పడితే మళ్ళీ మొక్క అవుతుంది. అది నీ శరీరం మొసలు అవ్వచ్చు, లోపల వాసన అనే గింజలు గట్టిగా ఉండాలి. మళ్ళీ జన్మ మళ్ళీ నీ కొత్త శరీరం తీసుకురావడం కోసం ట్యాగూర్ చెప్పాడు. ఆ అచీవ్మెంట్ ఏం లేదని జీవితంలో మీ మనసు ఏమైనా కొంత దూరం లోపల దిగిందే, మీ హృదయం ఎప్పుడు మనసు ప్రయాణం చేస్తుంది, ట్రూత్ని తెలుసుకోవడం కోసం మనసు ఏమైనా కృషి చేస్తుంది, మనసు యొక్క ఎఫర్ట్ ఏమైనా ఉందా? మీరు నిజాన్ని తెలుసుకోవడం మానేసి బాహ్యంగా మీరు ఎంత ఇచ్చి చేసినప్పటికీ ఆయన స్వప్నంత లోక వ్యవహారాలని స్వప్నంతో సమానం ఉంటుంది. శరీరం ఎందుకు వచ్చిందంటే ట్రూత్ని తెలుసుకోవడానికి అవకాశం వచ్చింది. అంటే ట్రూత్ని తెలుసుకునే ఎఫర్ట్ వదిలేసి లోకంలో ఏది సాధించానంటే అదంతా స్వప్నంతో సమానం అంటున్నారు ఆచార్యులు. తలంపు ఎక్కడ పుడుతుంది అక్కడ చూస్తే మీ తేలికది పడిపోతుంది. తలంపు పుట్టే చోట మానేసి శిరస్సు విజృంభించారు, విజృంభిస్తున్నారు, విజృంభించిన దాన్ని పడగొట్టడం కష్టం. ఇందులో ఇంకో రహస్యం ఉంది. మనలో చాలా మంది బుద్ధిమంతులు అనుకుంటూ ఉండొచ్చు, వాళ్ళు ఎంతవరకు బుద్ధిమంతులు వాళ్ళకి తెలియదు. లోపలున్న వాసన తలంపు రూపంలో వస్తేనే కానీ అడిగే వాసన ఉందని కూడా వాళ్ళకి కూడా తెలియదు. పాపం అన్నట్టు బాగా గ్రహించండి, మీకు కొన్ని కొన్ని తలంపులు రావు మీకు. అప్పుడు మీరు ఏదో తలంపు మీలో పలానా వాసన అంటే మీరు తలంపు రూపంలో వస్తేనే కానీ పలానా వాసన అంటే మీకు కూడా తెలియదు. లోపల కనుక వాసన లేకపోతే తలంపు పుట్టదు. తలంపు వచ్చే వరకు మీకు ఆ వాసన అంటే మీకే తెలియదు. వాసన ఏమో సూక్ష్మ రూపంలో ఉంటుంది, తలంపు వచ్చే వరకు స్థూలం అవుతుంది, స్థూలం వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది, కానీ వాసన సూక్ష్మ రూపంలో మీకు కూడా తెలియదు. మనకు భగవంతుడు లేడని అనిపిస్తాం, ఆత్మ లేదని అనిపిస్తాం, కారణం ఏంటి? ఇది ఆలోచించాలి, భగవంతుడు లేడని అనుకుంటున్నాం మనం, అది నోరుతోడు అంటున్నామని ఉన్నాడని, నోరుతోడు ఉన్నాడు మన హృదయంలో తెలిసి లేడని. బ్రహ్మ మహర్షి రంగులో గాడ్ కనెక్ట్ డిస్ట్రీ ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. మనం నోరుతోడు చెప్పే మాటలు కాదు, తెలియనోడే మోసపోడు, భగవంతుడు ఎక్కడ మోసపోతాడు? మనం తెలుగుతో మోసం చేయగలం కానీ తెలియని అక్కడ మోసం చేయగలం. మామూలుగా కొంచెం తెలియని ఇంటెలిజెన్స్ అంటే మనం మోసం చేయలేనప్పుడు భగవంతుని ఎక్కడ డిసీవ్ చేయగలం? అయితే భగవంతుడు లేడని మనకు అనిపిస్తాం. దీనికి కారణం ఏంటి? మన వాసన, లోకవాసన, లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన. గణప శాస్త్రి గారిని ఏమో శాస్త్రవాసన ఆప్ చేసింది, గణప శాస్త్రి గారిని ఏమో శాస్త్రవాసన ఆప్ చేసింది, కొంతమందికి లోకవాసన ఆప్ చేసేస్తుంది, మనకేమో దేహవాసన. శాస్త్రవాసన లోకవాసన పడగొట్టం కదా, కానీ దేహవాసన కూడా పడగొట్టం. సాధన చేయడానికి ఎవరైనా గురువే చేస్తాడు. ఈ మనస్సు, ఇది సాధన, దీని తెలివితేటలో ఎంతవరకు చేస్తుంది సాధన? పొద్దున్న మాట మధ్యాహ్నం అనుకున్నది, మధ్యాహ్నం మాట సాయంత్రం అనుకున్నది, విశ్వాసం కూడా ఏ గంట కాదు గంట మారిపోతూ ఉంటుంది. ఈ చేసి సాధన అని చెప్పి ఏం సాధన చేస్తుంది? మీ మనస్సును తీసుకెళ్లే దాన్ని పుట్టింటి కడే అనుకున్న ఆర్ చేస్తే విడమవుతుందేమో దాన్ని. ఈ మనసును తీసుకెళ్లి కొంతకాలం పుట్టింటిగా పడేస్తే వెనక దారిలోకి రావచ్చు. అది అర్థమైందిగా ఉంది, ఎవరో సాధ్యం కాదు. అదే మనసు పుట్టింది ఏంటంటే భగవం, మనసుకు అర్థం ఏంటి సార్? కొంతమంది అంటే చాలా కూడా వచ్చేస్తున్నాయని మన బుర్రలోకి కుట్టుకుంటాడు, అని అర్థం ఇల్లు అనమాట. చాలా గొడవలు వచ్చేస్తాను, ఎక్కడ కుది ఉంటాడని మంచిది సరే సుఖం ఏమంటారు అని అత్తరిల్లు చిరస్సేమ అత్తరిల్లు చచ్చిపోయినప్పుడు కూడా అత్తరిల్లు కూడా ఎత్తుతూ అంటున్నారు. మరణించేటప్పుడు విపరీతమైన ఘర్షణ జరుగుతుంది, స్ట్రగుల్, విపరీతమైన పోరాటం వస్తుంది. కొంతమంది కోమాలో పడిపోతారు, కొంతమంది 4 రోజులు 3 రోజులు మరణించే ముందు మాట్లాడకుండా పడిపోతారు. అది మనం ఏమనుకుంటే అంటే కోమలో ఉన్నప్పుడు పాపం వాళ్ళు శరీరం ఏం కదలదు, లోపల విపరీతమైన పోరాటం జరుగుతుంది. వాళ్ళు ఉన్న సంస్కారం అంటే వాళ్ళలో కొన్ని మంచి వాసన ఉంటే చెడ్డ వాసన ఉంటాయి, వాటిలకు విపరీతమైన పోరాటం భారత యుద్ధం అంత పోరాటం జరుగుతుంది. అయితే మనకేం కనపడదు వాడు లోపల ఎంత పోరాటం జరుగుతుంది. మనస్సు తన పుట్టుక స్థానమైనటువంటి ఆత్మలో, తన పుట్టుక స్థానమైనటువంటి భగవంతుడిలో కనుక నిలబడి కొంతకాలం ఉంటేది అది పడిపోదు. తన పుట్టుక స్థానం వదిలేసి అంటే తన పుట్టుక స్థానమైన ఆత్మని భగవంతుని వదిలేసి ఈ శిరస్సులోకి వచ్చి అంటే ప్రకృతిలోకి వచ్చి విజృంభిస్తుంది కానీ దాన్ని ఆపచేయలేదు. మన నోటితో మాట్లాడవచ్చు, పశువులకు భాష రాకపోవచ్చు, భగవాన్ దగ్గరికి వచ్చి జంతువుల భాష అని తెలిసింది. పాముల భాష తెలుసు, పక్షుల భాష తెలుసు, కోతుల భాష తెలుసు, కుక్కల భాష తెలుసు అని తెలిసింది. భగవాన్ రాత్రికి మనకి తోలు తేడా తప్పించింది అండి, తోలే తేడా ఆకూరలో లక్ష్మితో పుట్టింది, ఆకూరలో లక్ష్మణ శరీరంతో గోరూపం వచ్చి ఇక మీరే గ్రహించాలి. గోరూపంలో వచ్చిన లక్ష్మితో భగవాన్ అంటే ఎంత ఇష్టం అంటే లక్ష్మి దూరంగా ఉన్నప్పుడు తిరువన్నమల టౌన్లో కట్టేస్తే కానీ తాడు కూడా తెంపుకుని రమణాశ్రమానికి పాలకి వచ్చింది. దూరంగా ఉన్నప్పుడు అంటే 10 ఏళ్ళు పాలు తాగి వయసు, దానికి ఎవరు చెప్పారు? ఇది మీరు ఎక్కడ గ్రహించాలి? భగవద్గీత చదువుకుందా లేదా సత్సంగం లేదా మీటింగ్ లేదా ఏ ఎవరు చెప్తారు? ఎవరు చెప్పడానికి వచ్చిన ఆవు దూడకంటారు, ఇది మీరు గ్రహించారు. అదేమో రామాయణం చదివిందే, భాగవతం చదివిందే, భారతం చదివిందే, దాని అభిమాని ఇంటికాడ కట్టేస్తే భగవాన్ చూడకం ఉండలేక కాడు తెంపుకుని మైలున్నర దూరం పరిగెత్తుకుని వచ్చేసి మనకి గవర్నర్ గారని మంత్రి గారని మనకు జాతీయ దూరంగా తప్పుకోవాలని గవర్నర్ గారు వస్తున్నారు, మంత్రి గారు వస్తున్నారు అనుకుంటున్నాం. భగవాన్ గారు గవర్నర్ గారు కూర్చున్నా, మంత్రి గారు కూర్చున్నా, కలెక్టర్ గారు తెలుసుకున్నా పేపర్ చదువుకుంటున్నా భగవాన్ గారికి వెళ్ళిపోయి భగవాన్ నా ఒక చూసేదని ఈ మొట్టి పట్టుకెళ్ళని పేపర్ దగ్గర పెట్టి పేపర్ ఎలా చదువుకుంటున్నాను అనుకున్న భగవాన్ ఆయన ముఖానికి పేపర్కి మధ్యన ఈ ముట్టి పెట్టి మాటలు రావు కదా, మరి మాట తెలియదు కదా ఈ ముట్టి రాబట్టి అక్కడ గవర్నర్కి మన గవర్నర్ గారు కానీ దాన్ని బట్టి అక్కడ గవర్నర్ ఏంటి మనకి గవర్నర్ గారు దానికి ఏంటి ప్రేమ ఉంది ఆ ప్రేమ ప్రవాహం ఉంది ఏంటి చదువుతాను లక్ష్మి బృదం నిర్ధారణ చే లక్ష్మి లక్ష్మి ఆయన చేస్తూ మోక్షం ఇచ్చిన జీవుల్లో ఈ లక్ష్మి అనే అవుతుడు. ఇప్పుడు ఎందుకు మీరు చెబుతున్నాను పూర్వజన్మ సంస్కారం కనుక లేకపోతే ఆ దూడ ఏం చదువుకున్నాం, ఏం పారాయణం చేసింది, ఏం పూజ చేసింది, ఏం జపం చేసింది, ఏం యజ్ఞం చేసింది, ఏం లోపం చేసింది, ఆవు దూడ ఎంత చేస్తారు? దానికి అంత ప్రేమ హృదయంలో ఎక్కడ పుట్టుకొచ్చింది? అందుకే భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు నువ్వు చేసిన పుణ్యం పోదు, నువ్వు చేసిన మంచి పోదు, నువ్వు సాధించిన సాధనేది పోదు, ఆ తర్వాత జన్మాంతరం నీకు కూడా వస్తుంది. అది మంచి చేసిన వాడికి దొరకత లేదు, మంచి చేసిన వాడికి దొరకత లేదు. మీరు భగవంతుడి వైపుగా మీరు చేస్తున్న ప్రయాణం ఊరికే తెగిపోతుంది అనుకోకండి, ఈ శరీరం పడిపోతుంది కానీ ప్రయాణం మనకి కంటిన్యూ అవుతుంది. మన బళ్ళు మారచ్చు, గుర్రబళ్ళు మారచ్చు, ట్రైన్లు మారచ్చు, కార్లు మారచ్చు, కానీ మన ప్రయాణం కంటిన్యూ అవుతుంది. అదే మన జన్మ మానవ శరీరాలు ఎత్తచ్చు, దూడ శరీరాలు ఎత్తచ్చు, దేవతా శరీరాలు ఎత్తచ్చు, దేహాలు బళ్ళు మార్చినట్టు, రైలు మార్చినట్టు, కాదు మార్చినట్టు దేహాలు మార్చచ్చు, కానీ ప్రయాణం మనకి కంటిన్యూ అవుతాం. ఇప్పుడు ఏమైనా శాస్త్రం శ్రవణం చేసింది అవుతుంది, దానికంత భక్తి ఎక్కడి నుంచి చూడవచ్చు? జన్మాంతర సంస్కారం తప్పుతుంది ఎక్కడి నుంచి వచ్చి? ఇప్పుడు మీరందరూ ఏం స్థితిలో ఉన్నారంటే భక్తి నేర్చుకుందామని స్థితిలో ఉన్నారు. కొంతకాలానికి ఎటువంటి స్థితి వస్తారండి? ఈ భక్తి వల్ల బయట పడదాం అనుకుంటే పడదు, ఇది కూడా మర్చిపోకండి. ఇప్పుడు మీరు భక్తిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, తర్వాత భక్తి మిమ్మల్ని పట్టుకుంటారు, మిమ్మల్ని పట్టుకుని ఏం చేస్తే ఈ భక్తి కూడా వదిలేద్దాం, ఈ భక్తిలో జారిపోవడం అని మీరు ప్రయత్నం చేసే దానిలేదు. మీరు భక్తిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు, తర్వాత భక్తి మిమ్మల్ని పట్టుకుంటుంది, అది ఆశ్చర్య వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి పారిపోతారు. మీ స్వరూపంలో ఆనందం దొరికే వరకు, నా ఆత్మ సుఖాన్ని నేను గుర్తు చూసే వరకు, నా ఆత్మ శాంతిని, నా ఆత్మ తేజస్సును, నా ఆత్మ కాంతి నాకు అనుభవంలోకి వచ్చే వరకు ఇంద్రియాలను అందించబెట్టాలి. ఇది మీరు జ్ఞాపకం, ఏ జీవుడికి ఆ జీవుడు ఆత్మసుఖం తెలుసుకునే వరకు ఆ జీవుని ఇంద్రియాలు విడిచిపెట్టండి. ఎప్పుడైతే ఆత్మసుఖం తెలిసిందో, ఆత్మశాంతి తెలిసిందో, ఇంకేదంటే మీ దగ్గర రూపాయి ఉందనుకోండి, మీ చేతిలో ఆ రూపాయి కింద పడేమంటే మీరు పడే, మీరు ఆ రూపాయి కింద పడి నేను మీకు 2 రూపాయలు కలిసి ఇస్తానంటే పడే, మీ దగ్గర 1 రూపాయి కలిసి కింద పడేయనంటే మీరు ఎవరు పడే, నేను మీకు 2 రూపాయలు కాయకి ఇస్తాను, 1 రూపాయి పడిందో తప్పనిసరి పడేస్తాను, ఇంకా 2 రూపాయలు కాయకి మీకు ఆకర్షణ. ఇప్పుడు మీరు ఇంద్రియాలతో అనుభవించే సుఖానికంటే అతీతమైన సుఖం మీ మనసు కనుక దొరికితే, ఎంతకంటే అతీతమైనటువంటి శాంతి వృద్ధాంతరం ముందుకు వస్తున్నటువంటి శాంతి మీకు దొరికితే, అప్పుడు ఇంద్రియాలను వదిలేసి మనసు అంతర్ముఖం తిరుగుతుంది కానీ మామూలుగా ఆత్మస్వరూపం తెలియక ముందు ఎంత మెటీరియల్ ఉంటుంది చెప్పుకున్నా ఇంద్రియాల్లోకి వచ్చేస్తుంటే ఆత్మ ఎందుకు ప్రయాణించాయి, భగవంతుడు ఎందుకు ప్రయాణించాయి? అది అనుభవం రావాలి, అనుభవం చెక్కాలి మీకు, మీకు ఆ పట్టు చెక్కాలి. మీరు లోపల వస్తుందా బయట వస్తుందా? అంటే మీకు లోపలే రావాలి. మతం అంటే మాటలతో చెప్పేది కాదు, మతం అంటే అనుభవానికి సంబంధించిన విషయం. మతం అంటే ఊరేగింపులు కాదు, మతం అనుభవానికి సంబంధించిన విషయం. మన జ్ఞాన మతం అండి, మన మతం జ్ఞాన మతం. టైం కూడా ఇప్పుడు కాలం ఉందనుకున్నది మన మనసులో. నిద్రలో 4 గంటలు పడుకున్నా, 5 గంటలు పడుకున్నా, 6 గంటలు పడుకున్నా ఏం తెలియదు మనకు, 5 సెకండ్ల కింద అయిపోతుంది. కాలం కూడా మనసులో. మీకు ఏకాగ్రత ఉందనుకోండి, ఒక రోజు 1 నిమిషం కింద అయిపోతుంది. మీకు బాగా దుఃఖంలో ఉన్నారనుకోండి మీరు, ఏమండి 1 గంట 10 గంటలు 1 గంట 1 సంవత్సరం కింద, మీరు ఏకాగ్రత కనుక బాగా కుదిరితే 1 గంట 1 నిమిషం కింద వెళ్ళిపోతుంది. మీకు ఏకాగ్రత లేదనుకోండి 1 నిమిషం గంట కింద ఉంటుంది. మ్యాన్స్ లైఫ్ కంపేర్ క్లియర్ అంటే మన ఆత్మ శాశ్వత జీవితం సంబంధించింది. దాంతో మన ఆత్మ జీవితం కూడా పోల్చుకుంటే మీ శరీరం ఉండేది ఎన్ని రోజులు, ఎంతకాలం ఉంటాం, దాంతో పోల్చుకుంటే శరీరం యొక్క ఉనికి ఏ పడుతుంది? హృదయం నిర్మలంగా ఉంచుకుని, మనస్సు నిర్మలంగా ఉంచుకుని, ఇంద్రియాలను ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకుని, మంచి తలంపులు వచ్చేలా జాగ్రత్తగా చూసుకుంటూ సత్పురుషుల యొక్క సహవాసం చేస్తూ, సత్పురుషుల సహవాసం ఎందుకు చేయాలని దారి చూపించేవాళ్ళు వాళ్ళు. అసలు దారి తెలియాలి కదా, సత్పురుషుల సహవాసం చేస్తూ సత్పురుష సహవాసాన్ని కల్పవృక్షం కామధేను అరగని ఇస్తాయి. సత్పురుష సహవాసం అడగని కూడా ఇస్తాయి. కల్పవృక్షం కామధేను కంటే గొప్పది సత్పురుష సహవాసం. సజ్జనులు ఆశ్రయించి శ్రవణం చేసి జాగ్రత్తగా విని వాడి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు మీ 1 కోటి రూపాయలు అంటే 1 కోటి రూపాయలు దానం చేయొచ్చు, సత్తర్లు కట్టొచ్చింది, బిల్డింగ్ కట్టొచ్చింది. జ్ఞానం మీకు 1 కోటి రూపాయలు అంటే దానాలు చేసుకుంటే పుణ్యం వస్తుంది, కానీ జ్ఞానం వస్తుంది. మరి జ్ఞానం ఎలా వస్తుంది? వినాలి వినాలి, శ్రవణం చేయాలి శ్రవణం చేయాలి, ఆత్మ గురించి భగవంతుడి గురించి వినాలి వినాలి. చెవులు గల్లి పడిపోయాడు, చిల్లులు పడిపోవాలి. చెవులు ఉన్నాయి కానీ నేను వినం, కళ్ళు ఉన్నాయి నేను చూడం అంటే నేను చెప్పింది మాకు చెవులు ఉన్నమాట నిజమే కానీ నేను వినం, మాకు కళ్ళు కూడా ఉన్నమాట నిజమే కానీ నేను చూడం అంటే వాళ్ళకేం చూడం. చెవులు చెవులు పడిలా విని 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 వినగానం లోపలికి తీసుకుని ఈ చెవికి ఈ చెవికి మధ్య తలకాయ పెట్టారు. ఈ పక్కన చెవుని ఈ పక్కన చెవుని మధ్యన తలకాయ ఉండదు. ఈ తలకాయ లేని వాళ్ళకి ఏమవుతుందంటే తలకాయ లేని వాళ్ళకి చెవులను తీసి చెవులు పోతాం. ఈ తలకాయ లేని వాళ్ళకి ఆగుతాయి ఇక్కడ. ఈ తలకాయలు నిలదనుకుంటే ఈ చెవులు అని ఇక్కడ ఆగుతాయి కొంచెం. ఈ నిలవ లేదనుకోండి ఇక్కడ ఈ చెవులు అని చెవులని బయటకు వచ్చేస్తాం. జాగ్రత్తగా జీవిత విధానం కూడా జీవిస్తూ పనితో ఆరాధిస్తూ జీవితంతో ఆరాధిస్తూ పువ్వులతో ఎదగండి అయితే కొంతమంది భగవంతుని ఆరాధిస్తారు. మీ పని ద్వారా మీ మాటల ద్వారా ఆరాధిస్తూ మీ చేష్టల ద్వారా భగవంతుని ఆరాధిస్తూ జీవితాన్ని సాధ్యమైనంత వరకు నిర్మలంగా ప్రశాంతంగా మనస్సును గందరగోళం పెట్టుకోకుండా మనస్సును కుదురుగా ఉంచుకుంటుంది. హెచ్చు తగ్గులు లేకుండా అప్స్ అండ్ డౌన్స్ లేకుండా హెచ్చు తగ్గులు లేకుండా ప్రశాంతంగా జీవిస్తూ మన రక్షకుడు ఈశ్వరుడే, మన తోడు ఈశ్వరుడే, మన నేర ఈశ్వరుడే, ఎన్ని జన్మలెక్కిన ఈశ్వరుడే మన గురువు. మీ ఈశ్వరుడు నిరంతరం హృదయంలో ఆరాధిస్తాడు. ఈశ్వరుడు అంటే అనుగ్రహం యొక్క స్వరూపం. నిప్పు కూడా వేడి ఎలా ఉంటుందో ఈశ్వరుడు కూడా అనుగ్రహం అలా ఉంటుంది. గురువు నిజమైన గురువు కూడా అనుగ్రహం ఉంటుంది. నిప్పు నుంచి వేడి వేరు చేయడం, నిప్పు వేరు వేడి వేరు కాదు. అదే ఈశ్వరుడు కూడా అనుగ్రహం కూడా ఉంటుంది. అనుగ్రహానికి మరొక పేరు ఈశ్వరుడు, నిప్పుకి మరొక పేరు వేడి ఎలా, అదే అనుగ్రహానికి మరొక పేరే ఈశ్వరుడు. అది ఈశ్వరుని మీరు స్మరిస్తాంటే మీకు అనుగ్రహం ఈశ్వరుడు మీ మీద అన్నట్టు. అది నిరంతరం ఈశ్వరుడు యొక్క ప్రేమ కోసం తప్పిస్తూ మీ హృదయంలో ఈశ్వరుడి మీద కనుక ప్రేమ పుడితే నీకు ఏర్పడిన మీరు సాధన చేయక. ఇంకేదంటే మీరు ఈశ్వరుడు పట్ల ఉన్న ప్రేమ సమస్త సాధనలో చేసిపోతే ఆ ఈశ్వరుని ప్రేమ మీ మనసు కుదిరిందా కుదరాలి, కానీ ఈశ్వరుడు మీద మీకు సరైన ప్రేమ మనసులో కుదిరిందే ఇంకా మీరు గుంజు తీయక్కడు, బతికిలి తీయక్కడు, ఏమి చేయక్కడు, సమస్తం కూడా పెరఫెక్ట్గా కండిషన్లో తీసుకొచ్చేస్తున్నట్టు. ఇంకా లవ్ హిమ్, ఆల్వేజ్ లవ్ హిమ్, మోర్ లవ్ హిమ్, మోర్ అండ్ మోర్ లవ్.
ఈశ్వరుని ప్రేమించండి, సదా ప్రేమించండి, నిరంతరము ప్రేమించండి. మీరు మీ దేహంతో సంబంధం తెగిపోయిన ఈశ్వరుతో సంబంధం తెగదు కాబట్టి ఈశ్వరుతో బంధం అనుబంధం పెంచుకోండి. మన నిజమనేది ఈశ్వరుడే. రాజ్యాల వారికి చెప్పింది ఈ లోకం అంతా మాయ. ఈ లోకంలో మాయని ఎవరికి తెలుస్తుంది? ఈశ్వరుని దర్శించిన వారికి. ఈశ్వరుని ఎవడైతే దర్శించాడు, ఈశ్వరు యొక్క స్వరూపం ఎవడైతే పొందాడు, వారికి తెలుస్తుంది అంత మాయ. మనకు నిజం అంటే ఇష్టం లేదని మాత్రం చేత నిజాన్ని అబద్ధం చేయడం, మనకు నిజం అంటే ఇష్టం లేకపోవచ్చు, సత్యం అంటే ఇష్టం లేకపోవచ్చు, సత్యాన్ని అసత్యం చేయడం, నిజాన్ని అబద్ధం చేయడం, శాశ్వతాన్ని అశాశ్వతం చేయడం. మనం మన మనస్సు నమ్మరు, మనం మనస్సు నమ్మేది నిజం కాదు. ఇది మీరు బాగా గ్రహించండి. నిజాన్ని మన మనస్సు నమ్మరు, నిజాన్ని మన మనస్సు నమ్మదు, మనం నమ్మేది నిజం కాదు. ఇది బాగా అర్థం చేసుకోరు. ఏం కాదు నిజాన్ని మన మనస్సు నమ్మదు, మనస్సు నిజం కాదు కాబట్టి. అది మనస్సును దాటి ఎవడెళ్ళగాడు, నిరంతరం ఈశ్వరుడు మీద ప్రేమ ఎవడైతే పెంచుకున్నాడు వాడే ఈ లోకాన్ని మాయలను తప్పుని భరిస్తాడు. మాయ ఎవరి చేతిలో ఉంది? ఈశ్వరుడి చేతిలో. అంటే ఈశ్వరుని ఆశ్రయిస్తే మనల్ని మాయను జయించాలి. మాయ ఎవరి చేతిలో ఉంది? ఈశ్వరు కంట్రోల్లో. ఆ ఎవరి కంట్రోల్లో ఉందో ఆ కంట్రోల్ని మనం ఆశ్రయిస్తే మన మాయలోని బయటపడతాం. ఇంకోటి మీరు మర్చిపోతే ఇంత జాగ్రత్తగా ఎందుకు చెబుతున్నానంటే, మీ శరీరానికి ఎంత బలం ఉందో, మీ మనసుకి ఎంత బలం ఉందో, మీ వాసనకు ఎంత బలం ఉందో, మీ సంస్కారాలకు ఎంత బలం ఉందో, మీ కోరికలకు ఎంత బలం ఉందో, ఇంతకంటే కోటి రూపులు ఎక్కువ బలం ఉందో ఆత్మకి ఈశ్వరుడు. అంతే ఆయన అనుగ్రహం నేను ఏర్పడితే ఈ అగ్ని అంచెలు కొట్టుకుపోతుంది, దూది కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతుంది. గాలివాన్ వచ్చిందనుకోని తాడి చెట్లు పెద్ద చెట్లు పడిపోతే దూది ఎగటం కష్టం. గాలివాన్ వచ్చి పెద్ద పెద్ద చెట్లు పడిపోతాం. మీరు గది పడటం దూది ఎగటం కష్టం. అదే ఈశ్వరు అనుగ్రహం గాలి మనం ఏర్పడితే ఈ వాసన ఎంత కొట్టిపోతారు. ఆ ప్రేమ మన మీద పడాలి కానీ వాసన ఆనకష్టం, మనకు కష్టమే ఆనకష్టం. కొంతమంది ఏమైనా అనుకోవచ్చు, నేను ఈశ్వరుని నమ్మకపోయినా నా తెలుగు చేతలలో బయటికి గెంటేసుకోండి ఈ వాసన. అవి కొంపల ముంచి వాళ్ళందరూ తెలియని వాళ్ళు. ఈ కొంపల కాల్చి వాళ్ళు, ఈ కొంపల ముంచి వాళ్ళందరూ తెలుగు తెలియని వాళ్ళు అనుకునేవాళ్ళు. ఈ తెలుగు చేతలు ఎందుకు పనికొస్తాయంటే కొంపలు కాల్చడానికి పనికొస్తాయి, మనిషి మనిషిని దూరం చేయడానికి పనికొస్తాయి, కొంపలను నిప్పెట్టడానికి పనికొస్తాయి. ఈ తెలుగు చేతల దేవుని తెలుసుకునేది, ఈ తెలుగు చేతల దేవుని తెలుసుకునేది ఏమి మామూలుగా లోకాన్ని ఉద్ధరించి ఈ తెలుగు చేతలు ఈ కొంపలకు నిష్పత్తి తెలియచేట్లేమో దేవుని తెలుసుకుంటాయా లేకపోతే ఈ లోకాన్ని ఉద్ధరిస్తుందా? ఈ గందరగోళం అంతా తెలియచేట్లు చచ్చిపోతున్నాయి చాలా మంది. చాలా మంది నేను తెలియని వాళ్ళు, నేను తెలియని వాళ్ళు వాళ్ళే పాడు చేసింది ఈ లోకాన్ని. ఇంట్లో సమస్యలు, వీధిలో సమస్యలు ఎక్కువ తెచ్చిపెట్టి వాళ్ళు చాలా మంది నేను తెలియని వాళ్ళు అనుకున్నవాళ్ళు. ఇటువంటి తెలియచేట్లు భగవంతుని తెలుసుకున్నాను, ఇటువంటి తెలియచేట్లు పడి ఇంద్రియాలను జయించి, ఇటువంటి తెలియచేట్లతో నేను మనసును స్వాధీనం చేసుకుని, ఇటువంటి తెలుగు చేతుల ఈశ్వరుడు పాదాల దగ్గర మనం తీసుకెళ్లి పడేసి నా తెలివి నాకు అపకారం చేస్తుంది, ఆ తెలివి నా తెలుసుకో, నా డబ్బు నాకు అపకారం చేస్తుంది, ఆ డబ్బు నా తెలుసుకో, నా చదువు నాకు అపకారం చేస్తుంది, ఆ చదువు నా తెలుసుకో, నా ఇంద్రియాలు నాకు అపకారం చేస్తుంది, ఆ ఇంద్రియాలు నా తెలుసుకో, నా శరీరం నా ఇంద్రియాలు తీసుకెళ్ళిన మార్గంలో పడేస్తాను, ఆ శరీరం నా తెలుసు. నేను ఏసు అంటాడు, నీ కళ్ళు నీకు అపకారం చేస్తాను, కళ్ళు తీపి అవసర పడు, నీ కళ్ళు నీకు అపకారం చేస్తుంది, కళ్ళు తీపి అవసర పడు. తాత్కాలికంగా గుడ్డివాడుగా ఉంటే మంచిది, శాశ్వతంగా నరకంలో పట్టడం కంటే మన గమ్యం జ్ఞానం మాస్టరు. నన్ను నేను అట్టే పెట్టుకుని, నన్ను నేను తెలుసుకోవడం మానేసి ఈ నేను తగ్గ లోకంలో ఉన్న విద్యను నేను సంపాదించినప్పుడు నేను అజ్ఞానంలో ఉంటాను. నన్ను నేను తెలుసుకోవడం మానేసి ఈ నేను అట్టే పెట్టి ఈ నేను తగ్గ లోకంలో విద్యాన్ని సంపాదించినప్పటికీ నేను అజ్ఞానంలో ఉంటాను, నరకంలో ఉంటాను. ఎవరైతే ఈ నేనుని ఈశ్వరుడు పాదాల ముందు బలి చేస్తున్నారు, ఎవరైతే ఈ నేనుని పుష్ప ఈశ్వరుడు పాదాల దగ్గర పుష్పాలు పెట్టినప్పుడు ఎవరైతే ఈ నేనుని తీసేసి ఈశ్వరుడు పాదాల ముందు సమర్పిస్తున్నాడు, ఎవరైతే ఈ మనస్సు అనే పుష్పాన్ని, అహంకారాన్ని, ఈ మనస్సు అనే పుష్పాన్ని తీసుకుని ఈశ్వరుడు సమర్పిస్తున్నాడు, ఎవరైతే తన పాదాలని ఈశ్వరుడు కోసం వదులుకుంటున్నారు, ఎవరైతే తన పాదాలని ఈశ్వరుడు కోసం త్యాగం చేస్తున్నారు, వారు ఈశ్వర స్వరూపం పొందుతారు. మహాశివారు డబ్బు ఉన్నవాడికి శాంతి కలగదు, చదువు ఉన్నవాడికి శాంతి కలదు, ప్రేమ ఉన్నవాడికి శాంతి కలదు. చదువు చెడ్డ కాదు, చదువు ఉంటే ఉండొచ్చు, చదువు చెడ్డ కాదు. అంత మాత్రం చెప్పి మీకు శాంతి వస్తుందని మీరు అనుకోవద్దు. చదువు చెడ్డ కాదు, డబ్బు చెడ్డ కాదు, అవి శక్తులే, అవి చెడ్డే కాదు, కానీ అంత అవి ఉన్నాయి కదా మనకి శాంతి వచ్చేస్తుందని అనుకోవద్దు. ఎవరికి శాంతి వస్తుందంటే ఎవరి హృదయం ప్రేమ పూరితం, ఎవరి హృదయం అయితే ప్రేమ వరించింది వారికి శాంతి వచ్చింది. అంతవరకు మనం అశాంతి వెంటాడుతూనే ఉంటాం. అశాంతి వాళ్ళకి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అశాంతిలో కూరుకుపోయిన మనిషి ఎవరైనా సుఖపడతాం చూశారు? శాంతి శాంతి శాంతి.